మమకారం ఉంటే జీవుడు, మమకారం లేకపోతే దేవుడు. మనం స్వార్థం లేకుండా పని చేస్తుంటే, నిష్కామకర్మ కనుక చేస్తూ ఉంటే మనకు చిత్తశుద్ధి కలుగుతుంది. ముందు చిత్తం, మనస్సు బాగుపడుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, ఇంద్రియ నిగ్రహం వస్తుంది, మనోనిగ్రహం వస్తుంది, జ్ఞానం వస్తుంది, మోక్షం కూడా వస్తుంది. ఎప్పుడూ నిష్కామకర్మ అంటే స్వార్థం లేకుండా మనం పనిచేయటం నేర్చుకుంటే. సకామకర్మ బంధిస్తుంది, నిష్కామకర్మ మోక్షాన్ని ఇస్తుంది. ఇది మనం సకామకర్మే చేస్తాం అంటే బంధంలో పడతాం. మనం స్వార్థం లేకుండా పనిచేయం, నిష్కామకర్మ మనం చెయ్యం. నిష్కామకర్మ చేస్తే మోక్షం వస్తుంది. మోక్షం వస్తుంది, శాంతి కలుగుతుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది, అన్నీ కలుగుతుంది. ఇప్పుడు గాంధీ గారు మహాత్ముడైనా, తిలక్ గారు లోకమాన్యుడైనా నిష్కామకర్మ వాళ్ళు అయ్యారు. వాళ్ళు మనబొట్టి వాళ్ళు అంటే సెల్ఫ్లో స్వార్థం లేకుండా పనిచేయటం వల్ల ఆ చైతన్య స్థాయి పెరిగింది. ఆ అంతస్తుకి ఆ చైతన్య స్థాయి యొక్క చిటారు కొమ్మను అందుకోగలిగారు. ఆ సకామకర్మ కనుక మనం చేస్తుంటే మనకి మమకారం పెరుగుతుంది, నిష్కామకర్మ చేస్తుంటే మమకారం తగ్గుతుంది. నేను అహంభావన, నాది మమకారం, నేను నాది. మానవుని సంసారంలో బంధించేది రెండే, ఒకటి నేను, రెండు నాది. ఎప్పుడైతే మనకు మమకారం తగ్గిపోయిందో, మమకారం అణిగిపోయిందో, అప్పుడు ఆ మనిషి దేవుడి యొక్క స్వరూపాన్ని పొందుతాడు. ఈ మమకారం ఉన్నవాడే జీవుడిగా ఉంటాడు. పెద్దలను ఆశ్రయించి, శాస్త్రాన్ని పరిశీలించి, జపధ్యానములు చేసి ఈ మమకారాన్ని తొలగించుకున్నవాడు దేవుని స్వరూపాన్ని పొందుతాడు. మమకారాన్ని ఎంతకాలం అయితే తొలగించుకోలేడు, వాడు బంధంలో ఉంటాడు. జన్మ మరణ ప్రవాహంలో వాడు ప్రయాణం చేస్తూ ఉంటాడు ఆ జీవుడు. ఇక్కడ బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అహంభావన అంటే ఏంటి? దేహము నేననే సంకల్పమే. అదే మోహం, అదే భ్రాంతి, అదే అవిద్య, అదే అజ్ఞానము, అదే సర్వస్వం కూడా. అది దేహము నేను అంటే మన బుద్ధి దేహానికి పరిమితం అవుతుంది కదా, అక్కడి నుంచి అజ్ఞానం ప్రారంభమవుతుంది. ఆ బుద్ధి తగ్గాలంటే వాడు నిష్కామకర్మ చెయ్యాలి. మనం దృశ్యాన్ని ఆశ్రయిస్తాం, వ్యక్తులను ఆశ్రయిస్తాం, పదార్థాలను ఆశ్రయిస్తాం, ఈ గౌరవాలను ఇటువంటివి ఆశ్రయిస్తాం మనం. కానీ భగవంతుని ఆశ్రయించి, చైతన్యాన్ని ఆశ్రయించి, ఆత్మ ఆశ్రయించి మనం ఉండం. నిరాశ్రయ అంటే వాడు దృశ్యాన్ని ఆశ్రయించకూడదు, ప్రకృతి వస్తువులు దేన్ని ఆశ్రయించకూడదు. వస్తువుని ఎంతవరకు మనకు అవసరమైతే అంతవరకు ఉపయోగించుకోవాలి. కానీ ఈ మమకారం ఏం చేస్తుందంటే మనకు అవసరమైన వస్తువుల కంటే ఎక్కువ పోగు చేసుకోవాలనిపిస్తుంది. అక్కడే మనం బంధింపబడతాం. ఈ సృష్టిలో మనకు అవసరమైన వస్తువులను ఉపయోగించుకోవడంలో పొరపాటు లేదు, కానీ మనకు అవసరమైన వస్తువుల కంటే ఎక్కువ మనం కోరిని చేయాలని, పొగి చేసుకోవాలని చూస్తాం. అది మమకార లక్ష్యం. అంటే నువ్వు దృశ్యాన్ని ఆశ్రయించొద్దు, ఆత్మ కానిదాన్ని ఆశ్రయించొద్దు, అనాత్మను ఆశ్రయించొద్దు, నశించేదాన్ని ఆశ్రయించొద్దు. ఈవేళ కనిపించి రేపు కనిపించకపోయేదాన్ని ఆశ్రయించొద్దు. నువ్వు దృశ్యాన్ని ఆశ్రయిస్తే నీకు దుఃఖం తప్పదు, నీ చిత్తంలో వికారం తప్పదు, నీ చిత్తం అశాంతి తప్పదు. అంటే ఎవడైతే బ్రహ్మమును ఆశ్రయిస్తున్నాడో, ఎవడైతే వాసుదేవస్వామిని ఆశ్రయిస్తున్నాడో, ఎవడైతే ఆత్మని, భగవంతుని ఎవడైతే ఉపాసిస్తున్నాడో, వాడి చెవుల్లో శుభం పడినా అశుభం పడినా వాడి మనస్సులో వికారం రాదు. వేదంలో ఒక మాట ఉంది. వేదంలో ఆ మాట ఏమిటంటే, భగవంతుడా, ఓ సర్వేశ్వరుడా, ఓ సర్వాంతర్యామి, నువ్వు ఎంతటివాడో నాకు అర్థం అవ్వలేదు. నువ్వు ఎంతటివాడో నాకు అర్థం అయినప్పుడు నువ్వు చెప్పే మాటల మీద నాకు గౌరవమే ఉంటుంది. ఈశ్వరుడు అంటే అర్థం ఏంటి? నియమించేవాడని అర్థం. జీవకోటిని, సృష్టిలో జీవకోటిని, ఆ జీవుడి యొక్క ప్రారంభాన్ని బట్టి ఎవడైతే నియమిస్తున్నాడో వాడినే ఈశ్వరుడు అని పిలుస్తారు మన పెద్దలు. వాడినే నియమించేవాడని అర్థం. అంటే నువ్వు ఎంతటివాడో మాకు అర్థం అవ్వలేదు, నువ్వు చెప్పే మాటల మీద మాకు గౌరవం లేదు, నువ్వు ఎంతటివాడో మాకు తెలియదు, నీ చెప్పే మాటల మీద మాకు గౌరవం లేదు. అంటే నువ్వు చెప్పే మాటలను కూడా మేము ఆచరించలేదు. ఆచరించలేదు, ఎందుకు ఆచరించలేదు? ఆ మాట యొక్క బరువు తెలియక, తూకం తెలియక. అంటే ఆచరించలేదు ఆ మాట యొక్క బరువు తెలియక. అంటే నువ్వు చెప్పిన మాటలు మేము శ్రద్ధగా వినకపోవటం వల్ల, శ్రవణం చేయకపోవటం వల్ల మేము కొన్ని పొరపాట్లు చేశాం. మేము కొన్ని పొరపాట్లు చేశాం. అయితే నువ్వు చెప్పే మాటలకి అర్థం చేసుకోవడానికి ఈ భావన పటిమ, ఆలోచన పటిమ, ఆ జ్ఞాపక శక్తి, ఆ బుద్ధి పటిమ మాకు లేదు. లేకపోవటం కూడా పొరపాట్లు చేశాను. ఎందుకు చేశాం? పొరపాట్లు చెయ్యాలని చేయలేదు. అంటే నీ యొక్క మాట యొక్క శక్తి మాకు అర్థం అవ్వలేదు, అంత బుద్ధి మాకు ఇంకా కలగలేదు, అంటే నీ విలువ తెలియలేదు. ఇంకో మాట చెప్పాలంటే భగవద్గీతలో మీరు 18 అధ్యాయాలు ఉన్నాయి, అందులో 11 అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. ఈలోగా ఎన్ని మాటలు చెప్పినా, మిగతా 10 అధ్యాయాల్లో కృష్ణుడు ఎన్ని మాటలు చెప్పినా, ఆ 11 అధ్యాయంలో భగవంతుడు విశ్వరూపం చూపించిన తర్వాత అర్జునుడి అహంభావం పూర్తిగా తగ్గింది. అంటే విశ్వరూప సందర్శనం గొప్పతనం ఏం చెప్పమంటారు మీకు? భగవంతుడు ఎంతవాడో ఎట్టివాడో ఆయన స్వరూపం ఎటువంటిదో ఒక 11 అధ్యాయంలో మీకు తెలుస్తుంది, మిగతా అధ్యాయంలో తెలియదు. సర్వసాధారణంగా అర్జున్ విషాదయోగం ఒకటి, ఈ 11 అధ్యాయం ఒకటి చాలా మంది ప్రాముఖ్య చివరాట్లకి. అర్జున్ విషాదయోగం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడు వాడు బంధువులు, బంధువులే కాదు ఎక్కువ స్నేహితులు కూడా, ఇద్దరు స్నేహితులు బంధువులు, ఎక్కడికెళ్ళినా చాలా కలిసి తిరుగుతూ ఉండేవారు. మరి అప్పుడు ఎప్పటికప్పుడు భగవద్గీత చెప్పేయచ్చు కదా, యుద్ధ భూమిలో యుద్ధం జరిగే ముందు అర్జునుడికి విషాదం వచ్చాక, అంటే వైరాగ్యం కలిగాక, ఆ వైరాగ్యం కలిగిన తర్వాత అర్జునుడికి విషాదం వచ్చింది, ఆ విషాదంలోంచి వైరాగ్యం కలిగింది, అదే టైం అనుకున్నాడు కృష్ణుడు. అప్పుడు ఆయన గీత బోధించాడు. అయితే ఇంటికాడ కూర్చున్నప్పుడు చెప్పవచ్చు కదా యుద్ధ భూమిలోనే చెప్పటం ఏంటి? ఆ వైరాగ్యం అంటే ఎప్పుడు చెబితే అర్జునుడి బ్రెయిన్కి బాగా పడుతుందో, అర్జునుడికి బుద్ధికి బాగా పడుతుందో ఆ టైం చూసి, ఆ వేళ చూసి, ఆ కాలం చూసి చెప్పాడు. అర్జునుడికి విషాదం వస్తే యోగం అయింది, మనకి విషాదం వస్తే రోగం అవుతుంది. ఇప్పుడు మనం ఏదైనా దెంగ పెట్టుకున్నాం అనుకోండి, మనకు రోగం వస్తుంది. అర్జునుడికి విషాదం వస్తే రోగం రాలేదు, యోగం అయింది. ఎంచేత కారణం? మనం మన గురించి ఆలోచించుకుంటాం, అర్జునుడు ఇతరుల గురించి కూడా ఆలోచించు. ఇతరుల గురించి కూడా ఆలోచించడం వల్ల అతను యోగ అయ్యాడు, అతని విషాదం యోగం అయింది. మన గురించే మనకు విషాదం వస్తుంది, మన గురించే మనకు దుఃఖం వస్తుంది, కాబట్టి మనకు రోగం అయింది. వైరాగ్యం లేకపోతే మీరు ఎన్ని ప్రాణాయామాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని ధ్యానాలు చేసినా జ్ఞానం రాదండి. జ్ఞానానికి పునాది ఏంటంటే వైరాగ్యం. వైరాగ్యం లేకపోతే జ్ఞానం రాదు, మీరు జపాలు చేసినా రాదు. ఆ 11 అధ్యాయంలో భగవంతుడు బోధించాడు. మనకు బోధిస్తున్న భగవంతుడు ఎంతటి వాడు? ఇక మానవుడిగా కనిపిస్తున్నాడు. ఎంతటి వాడు అర్జునుడు కూడా అర్థం లేదు, బావా బావా అనుకుంటున్నాడు. ఇంతకాలం నేను బావా బావా అనుకుంటున్నాను, నీ విశ్వరూప సందర్శనం నువ్వు చూపించాక నువ్వు దేవుడు నాకు తెలిసింది అని 11 అధ్యాయంలో చెప్తాడు. అక్కడ విశ్వరూప సందర్శనం ఎందుకు చూపించాడంటే అప్పుడు అర్జునుడు యొక్క అహంభావన పూర్తిగా నశించింది. అంటే మనకంటే అతీతమైన శక్తి ఒకటి ఉందని, మనకంటే అతీతమైన ఎనర్జీ ఒకటి ఉందని మనం గ్రహించినప్పుడు మన అహంభావం నశిస్తుంది, కానీ లేకపోతే మన అహంభావం నశించదు. విశ్వరూప సందర్శనం చూపించడానికి కారణం అది, అంతేగా ఆయన గొప్పతనం చూపించడానికి కాదు. అర్జునుడు యొక్క అహంభావం తొలగించడం కోసం ఒక హయ్యర్ ఎనర్జీని చూపిస్తేనే కానీ ఈ అహంభావం లొంగదు, ఈ మనస్సు లొంగదు. అంటే విశ్వరూప సందర్శనం చూపించవలసిన అవసరం వచ్చింది. వేదంలో చెప్పిన ప్రేయర్ ఏమిటంటే, నీ యొక్క సందేశాన్ని నీ యొక్క అర్థం చేసుకునే పటిమ లేక, నీ సరి నీవు చెప్పే మాట ఎందు ఉన్న విలువలు మాకు తెలియక మేము పొరపాట్లు చేసి ఉండొచ్చు. అందుచేత మేము తెలియక చేశాం కానీ తెలుసుండి చేయలేదు. అంచేత మమ్మల్ని శిక్షించకపోయా, ఇంతగా ప్రార్థన అర్థం ఏంటంటే మమ్మల్ని శిక్షించకపోయా క్షమించు అని. నేను చేసిన పొరపాటుకు మమ్మల్ని శిక్షించకు, ఆ వేదంలో ఉన్న ప్రార్థన చూడండి. నేను చేసిన పొరపాటుకు మమ్మల్ని శిక్షించకు, ఏంటంటే మేము తెలుసుండి చేయలేదు, తెలివి చేశాం. నువ్వు ఎంత ఇవ్వడం మాకు తెలియలేదు, నీ మాట విలువ మాకు తెలియలేదు, అంటే తెలియక చేశాను కాబట్టి ఇంకా మనం శిక్షించకు, క్షమించు. అంతేకాదు నీ యొక్క సందేశాన్ని, నీ యొక్క మాటని అర్థం చేసుకునే బుద్ధి యొక్క పటిమని, అంటే ఆ జ్ఞానాన్ని మాకు కలగటి. నువ్వు ఆ జ్ఞానాన్ని నువ్వు అనుగ్రహిస్తే కదా, అంటే నీ మాట మాకు అర్థం అవ్వాలన్నా, నీ అనుగ్రహం లేకుండా, నీ దయ లేకుండా, నీ ప్రేమ లేకుండా మాకు అర్థం కాదు. అంటే నీ మాటను అర్థం చేసుకునే శక్తి మాకు కలగటి అని ఆ వేదంలో ఈ ప్రార్థన. ఇక్కడ మనం బాగా గ్రహించవలసింది ఏంటంటే, కృష్ణుడు 18 అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నన్ను ఒక్కనే శరణ వేడుకో. అంటే చైతన్యాన్ని, ఆత్మనే, బ్రహ్మం, ఏ వస్తువు అయితే పుట్టిన వస్తువో, ఏ వస్తువుకైతే పుట్టదో, ఏ వస్తువు అయితే ముసలితనం లేదో, ఏ వస్తువుకైతే చావు లేదో, ఏ వస్తువు అయితే అందరి హృదయాల్లో నివాసంగా ఉందో, ఆ వస్తువు నువ్వు శరణం వేడుకో. రమణ మహర్షి గారు చెప్పారు, మాం ఏకం శరణం వ్రజ అన్నది ఒకటే చాలు, ఒక్క మొత్తం శ్లోకం అంతా అక్కర్లేదు. మామ ఏకం శరణ మధ్య, నన్ను ఒక్కడే నువ్వు శరణ వేడుకో. అలా శరణ వేడుకుంటే ఆయన అనుగ్రహం వచ్చి మనం ముంచేస్తున్నట్టునే మింగేస్తున్నట్టు. అదే నా దేవుడు చేసే కర్మ. నువ్వు ఆత్మనే ఆశ్రయించు, చైతన్యాన్ని ఆశ్రయించు. ఏ వస్తువుకైతే చావు లేదో, ఏ వస్తువుకైతే పుట్టుకు లేదో, ఏ వస్తువుకైతే నాశనం లేదో ఆ వస్తువును ఆశ్రయించు. దృశ్యాన్ని ఆశ్రయించొద్దు. ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే వస్తువుని కూడా నువ్వు ఆశ్రయించొద్దు అయ్యా. ఎప్పుడూ తృప్తిగా ఉండు, ఎప్పుడూ సంతృప్తిగా ఉండు, ఎప్పుడూ సంతోషంగా ఉండు, ఎప్పుడూ ఆనందంగా ఉండు. ఆనందం పుచ్చుకునేవాడు ముఖంలాగా ఉండకు నువ్వు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎప్పుడూ శాంతిగా ఉండాలి, ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. అంటే పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, నీ తృప్తిలో, నీ సంతృప్తిలో, నీ ఆనందంలో, నీ శాంతిలో, నీ సుఖంలో ఎప్పుడూ ఒకటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. నిత్యతృప్తిగా ఎవరుంటాడో, నిత్యతృప్తిగా ఎవరికైతే ఆ లోపలటువంటి ఆత్మ దర్శనం, ఆ లోపలటువంటి లోపలటువంటి శాంతి ఎవరికైతే దొరికిందో వాడు నిత్యం తృప్తిగా ఉండగలడు. మీ హృదయంలో ఉన్న శాంతి, మీ హృదయంలో ఉన్న సుఖం మీకు దొరికినప్పుడు కదా నిశ్చయం తృప్తిగా ఉంటారు. అంతే కదా, అంటే మీ హృదయంలో ఉన్న ఆనందం మీకు అనుభవంలోకి వచ్చింది అనుకోండి, మీ హృదయంలో ఉన్న పరమేశ్వరుడు మీకు అనుభవంలోకి వచ్చాడు అనుకోండి, అప్పుడు మీకు ఇంకా అసంతృప్తి ఏముండదు. సంతృప్తే జీవితం పొడుగున సంతృప్తే, అది గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఇక్కడ కర్మఫలాన్ని మీరు ఆశించొద్దు. ఆశించకపోయినా మీ కర్మఫలం వస్తుంది. ఆశించడం వల్ల ఏమవుతుందంటే అహంభావన పెరుగుతుంది, తర్వాత మమకారం పెరుగుతుంది, మరి హెచ్చు తగ్గులు వస్తాయి. కర్మఫలం వచ్చేదేదో వస్తుంది, రానిదేదో రాదు. నువ్వు ఆశించకపోయినా అది వస్తుంది. కానీ నువ్వు ఏమనుకుంటున్నావు అంటే ఆశించకపోతే రాదని అనుకుంటున్నావు. అది నీ అంతఃకరణలో ఉన్న దోషం. మీరు ఒక మాట మీరు దృష్టిలో పెట్టుకోండి, ఇది చాలా రహస్యమైన మాట. మీరు భగవద్గీత చదవండి, లేదా ఉపదేశారం చదవండి, లేదా ఉపనిషత్తులు చదవండి, మీరు ప్రేమగా పరమేశ్వరుడి పట్ల పూర్ణమైనటువంటి విశ్వాసంతో మీరు ఆ శబ్దాన్ని జాగ్రత్తగా చదువుతూ ఉంటే, అంటే మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని మీరు ఎంత బాగా చూసుకుంటారో, భగవంతుడు చెప్పిన మాట అనేది కూడా అంత గౌరవంగా ఉండి, అంత శ్రద్ధగా ఉండి, పరిపూర్ణమైన విశ్వాసంతో కనుక మీరు ఆ శబ్దాన్ని చదువుతుంటే, ఆ మాటను మీరు చూస్తుంటే ఆ శబ్దం తప్పుకుంటుంది, ఆ మాట తప్పుకుంటుంది, అందులో ఉన్న అర్థం మీ గుండెకి తాకుతుంది. గ్రామ్ఫోన్ రికార్డు లాగా చదివితే భగవంతుడు నీకు తెలియబడ్డు. ఆ శబ్దాన్ని మీరు గౌరవంగా చదవాలి. అంటే ఈశ్వరుడికి ఎంత గౌరవం ఇస్తున్నారో ఆ శబ్దానికి కూడా అంత గౌరవం ఇవ్వాలి, ఆ మాటకి అంత గౌరవం ఇవ్వాలి. ఇలా చదవగా చదవగా ఏమవుతుందంటే ఆ శబ్దం తప్పుకుంటుంది, ఆ మాట తప్పుకుంటుంది, ఆ శబ్దం లోపల అర్థం మీకు దర్శనమిస్తుంది, అప్పుడు మీకు జ్ఞానం. రమణ మహర్షి గారు ఆయన పాదాలను ఎవరిని ముట్టుకొని ఎవరు మామూలుగా, ఆయన ఒకసారి అడిగారు, మేము మీకు నమస్కారం పెడుతున్నాం, మీరు మాకెందుకు పెట్టడం లేదని భగవాన్ అడిగారు. అంటే ఆయన అన్నారు, మీకంటే నేను ముందే పెట్టేస్తున్నారు మీకు నమస్కారం అన్నారు. నిజమైన నమస్కారం ఏంటంటే మనస్సు అణిగి ఉండటమే నిజమైన నమస్కారం. ఈ పూజలు జపాలు ఎందుకు? మనస్సును నియమించుకోవటానికి, మనస్సు నిగ్రహించుకోవడానికి. పూజ మనస్సును నిగ్రహించుకోవటానికి, జపము మనస్సును నియమించుకోవడానికి. ఉపనిషత్తులు చెప్పినా, మహర్షులు చెప్పినా, మహాయోగులు చెప్పినా, మహాజ్ఞానులు చెప్పినా, మనో మనస్సుని ఇంద్రియాలను మీరు స్వాధీనం చేసుకోకపోతే మీకు తత్వజ్ఞానం రాదని. తత్వజ్ఞానం మీకు రాకపోతే శాంతి రాదు. మీకు ఎంత సంపద ఉన్నా శాంతి రాకపోతే సుఖం లేదు. ఒకసారి బెంగాల్ నుంచి ఒక గుడ్డివాడు వచ్చాడు. వచ్చి అతను ఒకరోజే రెండు రోజులు ఉన్నాడు రమణాశ్రమంలో. రమణాశ్రమంలో ఉంటే అంటే వివేకం, ఆ విచక్షణ, ఆ సందర్భాన్ని బట్టి ప్రవర్తించడం ఎలా ఉంటుందో, ఆ బిహేవియర్, యుగమైన బిహేవియర్ ఎలా ఉంటుందో, ఆ శివరేజ్డ్ బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్పడం కోసం చెప్తున్నాను. ఆయన ఏమీ ఎవరిని పాదాలు ముట్టుకునేవాడు. సరే అతను రెండు రోజులు ఉన్నాడు, అతను రెండు కళ్ళు కనపడవు. అతను ఏమన్నాడంటే, మరి తిరిగి కలకత్తా వెళ్ళిపోయే ముందు భగవాన్ పాదాలు నేను టచ్ చేస్తాను అన్నాడు. అతను అన్నాడు అంటే అక్కడ ఉన్నవాళ్ళు ఏమన్నారంటే, భగవాన్ పాదాలు టచ్ చేయకూడదు, ఆయన ఎవరి ఎవరిని ముట్టుకుని ఎవరు ఆయన పాదాలని అని చేత అక్కడ ఈ అవకాశం లేదని చెప్పారు. అంటే అతను అన్నాడు, నేను కళ్ళతోడు చూసుకోవడానికి కళ్ళు లేవు, కళ్ళతోడు చూసుకోవడానికి కళ్ళు లేవు అని చేత చేతితోటి స్పర్శ చేయటం వల్ల నాకు ఒక సంతృప్తి అవుతుంది, అందుకు అడుగుతున్నాను. ఇక నియమం ఉండొచ్చు, పాదాలను ముట్టుకోకూడదని నియమం ఉండొచ్చు, నా కళ్ళతోడు చూసుకునే అవకాశం లేదు అని చెప్పి నా చేతితో ఆయన పాదాలను ఒకసారి స్పర్శ చేస్తాను, స్పృశిస్తాను అప్పుడు నాకు ఒక సంతృప్తి కలుగుతుంది. నీకందరికీ ఒక రూల్ ఉంది, కానీ నా విషయంలో నాకు కళ్ళు లేవు కాబట్టి నాకు ఈ అవకాశం కావాలన్నాడు. ఈ మాటలన్నీ భగవాన్ విన్నారు. ఆయన వెంటనే స్వాపాలు నుంచి లెగిసిపోయి ఆ కళ్ళు లేని వాడి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. నా పాదాలను టచ్ చేయమన్నాడు. అక్కడ వివేకం అంటే సమయస్ఫూర్తి. అదేంటది సమయస్ఫూర్తి? అందుకని నేను చెప్తున్నాను. అంటే హృదయం, అంటే అక్కడ హృదయం ఉంది కదా, ఆ హృదయం మనం ఏమక్కర్లేదు. అది ఇతరులకు మనం బాహ్యంగా ఎక్కువ ఉపకారం చేయలేము, కానీ ఉపకారం చేయాలనే బుద్ధి మన హృదయంలో ఉన్నా నీకు అర్థమవుతుంది. అది కూడా మన మనో నిగ్రహానికి సహాయపడుతుంది, ఇంద్రియ నిగ్రహానికి సహాయపడుతుంది. మనం బాహ్యంగా ఎన్నో లక్షల మందికి మనం ఉపకారం చేయలేకపోవచ్చు, కానీ ఇతరులకు ఉపకరించాలి, ఇతరులకు సహకరించాలంటే హృదయంలో, మన హృదయంలో కొంచెం ఆ బుద్ధి ఉన్నప్పటికీ, ఆ హృదయంలో కొంచెం ఆ సంస్కారం ఉన్నప్పటికీ అది కూడా మన మనో నిగ్రహానికి సహకరిస్తున్నది. అందుకు చెప్తాను విషయాలని. దేహమనేను అనే సంకల్పమే మొదటి దోషం, మొదటి పాపం. అది ఫస్ట్ మిస్టేక్, అది ఫస్ట్ సిన్, అది అదే మొట్టమొదటి పొరపాటు. మానవుడు చేసిన పొరపాటు ఏంటి, అక్కడ వచ్చింది దేహమునే అనే మొదటి సంకల్పం చూశావు. అది వచ్చిన తర్వాతే నీకు దేహం తోడు తాదాత్యం, రంగు తోడు తాదాత్యం, అనే దేహానికి రంగు ఉంటుంది కదా, ఆ రంగు తోడు తాదాత్యం, ఇంద్రియాలతోడు తాదాత్యం, ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మనకి ఎప్పుడైనా కోపం వస్తుందనుకోండి, మన అహంభావం కూడా రంగు రంగులు మారుస్తూ ఉంటుంది. మన ఇప్పుడు మనకి ఎప్పుడైనా కోపం వస్తుంది, ఆ కోపం ఎవరికి వస్తుంది, మన అహంభావనకే వస్తుంది. అంటే అప్పుడు కోపం అనే రంగు వేసుకుంటుంది అహంభావం. ఇప్పుడు చూడండి, మనం బట్టలు చూడండి, శరీరం ఒకటే కానీ రోజు బట్టలు మారుస్తూ ఉంటాం, తెల్ల బట్టలు, నల్ల బట్టలు, కొంతమందికి భయం ఏదో బట్టలు మారుస్తూ ఉంటారు. రోజు ఒక రకం చూడడం బట్టలు మారుస్తూ ఉంటాం. ఈ అహంభావన కూడా రంగులు అంటే ఇష్టం, అది కూడా ఒక రంగు, రోజుకు ఒక రంగు వేసుకొస్తూ ఉంటుంది. ఇప్పుడు చిరాకు వచ్చింది అనుకోండి మీకు, ఈ అహంభావం ఏం చేస్తుందంటే చిరాకు రంగు వేసుకుంటుంది. అసూయ వచ్చింది అనుకోండి ఎవరి మీదనా, అసూయ వచ్చింది అనుకోండి, అసూయ ఆ అహంభావం ఏమో అసూయ రంగు వేసుకుంటుంది. అసూయ తగ్గిపోయింది అనుకోండి ఆ రంగు వదిలేసి ఇంకో రంగు వేసుకుంటూ ఉంటుంది. మన శరీరానికి బట్టలు ఎలాగ మార్చేసుకుంటా ఉంటాం, ఈ అహంభావం కూడా రంగులు మార్చుకుంటూ ఉంటుంది. దానికి అంచేపు రంగులు 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 కూడా మనకు కూడా బట్టలు కూడా అంతేకాదు, రంగులు 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 కావాలి మనకి. అలా ఈ అహంభావం కూడా ఎప్పుడు ఒక రకంగా ఉంది, ఒకసారి కామం అనే రంగు వేసుకుంటుంది, కోరిక అనే రంగు వేసుకుంటుంది, ఒకసారి అసూయ అనే రంగు వేసుకుంటుంది, ఒకసారి కోపం అనే రంగు వేసుకుంటుంది, ఇలా రకరకాల రంగులు వేసుకుంటుంది. కానీ అది మటుకు మారదు, అది అలాగే ఉంటుంది. ఆ రంగు అయిపోయిన తర్వాత ఈ రంగు ఆ రంగు, మన శరీరం మామూలుగానే ఉంటుంది, బట్టలు అలాగా మారుతూ ఉంటాయి. అలా అహంభావం కూడా రంగులు మారుతూ ఉంటాయి. అది ఆ తలంపు నీకు వచ్చాకే దేహంతోటి, ఇంద్రియాలతోటి, నీ రంగులు అంటే నీ దేహానికి ఉన్న రంగుతోటి, వీటితోటి తాదాత్యం పొందుతూ ఉంటుంది అయ్యా. అంచేత నీకు ఎంతసేపు తల్లికడుపులోంచి బయటకు వచ్చిన మొదలు, తల్లికడుపులు అనుకుంటాడు నీ జీవుడు ఏదో విష్ణు యొక్క పాదాలు, భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తాం, ఏదో ఇక్కడ పడ్డాం మనం, మనం మళ్ళీ తల్లికడుపులోంచి బయటకు వచ్చాక మనం మన సాధన ప్రారంభించి భగవంతుడి పాదాలను ఆశ్రయించి మళ్ళీ గర్భవాసం లేకుండా చేసుకోవాలని అనుకుంటాడని అనుకోవటం, గర్భం బయటకు వచ్చాక మళ్ళీ మాయలో పడిపోతాడు. మనకు కూడా అంతే కదండి, ఇప్పుడు మామూలుగా కడుపు నొప్పి వచ్చినప్పుడు రేపు నుంచి జాగ్రత్తగా తినాలి భోజనం అనుకుంటాం, ఆ కడుపు తగ్గి కడుపు నొప్పి తగ్గిపోయిందా మరుసటి రోజు మామూలే. నిజంగా తల్లి గర్భంలో కూడా అనుకుంటాడండి, మళ్ళీ గర్భవాసంలోకి మనం రాకూడదు, బయటకు వచ్చిన తర్వాత ఇదే భగవంతుడి పాదాలను ఆశ్రయించి మనం తరించాలి అని అనుకుంటాడండి. కానీ మామూలుగా బయటకు వచ్చిన తర్వాత వైష్ణవ మాయ, ఆ విష్ణువు యొక్క మాయ మళ్ళీ వాడిని కన్నేస్తున్నా జీవుని. అంటే భగవంతుడి యొక్క పాదాలను ఆశ్రయించకుండా, భగవంతుని స్మరించకుండా ఎవడు భగవంతుడి యొక్క మాయలోంచి ఎవడు బయటకు రాలేడని, నా ఎందు నా గురుభావన లేకుండా, దైవభావన లేకుండా నా మాయను ఎవరూ జయించలేరని కూడా పరమాత్మ గీతలో చెప్పిందని కారణం అదే. నీ హృదయంలో ఒక సత్య వస్తువు ఉంది, నీ హృదయంలో జ్ఞానం ఉంది, నీ హృదయంలో బ్రహ్మం ఉంది, నీ హృదయంలో ఆనందం ఉంది. అంటే నీ హృదయంలో ఏదైతే ఉందో అది నేను తెలుసుకోవడానికి సహాయం చేసేవాడు గురువు. గురువు అంటే ఏమి లేదు, నీ హృదయంలో ఉన్న బ్రహ్మము నీకు పట్టించేవాడు గురువు. అంటే నీ హృదయంలో ఉన్న ఆనందం నీకు అందింది అనుకోండి, ఈ చిల్లర విషయాల మీద ఆధారపడి, ప్రకృతి విషయాల మీద మీకు ఆధారపడి ఉండవలసిన పని లేదు. అందుకే చెప్తారు కదా శాస్త్రంలో, ఒకటి కర్ణమౌనం, రెండు నేత్రమౌనం. నేత్రమౌనం అంటే ఏంటంటే మనకు అవసరమైన విషయాలు చూడకూడదు, బ్రహ్మానుభవం కలగటానికి ఉపయోగపడవి అనుకుంటే ఆ దృశ్యాలు మనం చూడకూడదు. అలాగే మనకి బ్రహ్మానుభవం కలగటానికి వినదు, ఈ మాటలు మనకు సహాయపడమంటే అవి వినకూడదు. ఆత్మజ్ఞానాన్ని ఒకటి మీ దృష్టిలో మీకు 90 దోషాలు ఉన్నాయనుకోండి, మాట వరుసగా అనుకోండి, మీ మనసులో 90 లోపాలు ఉన్నాయనుకోండి, లేకపోతే రాబోయే జనములు ఇంకా కోట్లాది జనములు మీకు రావాల్సి ఉన్నాయనుకోండి, మీరు అనుకోండి ఉదాహరణకు. మీకు ఆత్మజ్ఞానం కలిగింది అనుకోండి, అన్నీ కాలిపోతాయి. ఆత్మజ్ఞానం యొక్క వైభవం అటువంటిది. ఆత్మజ్ఞానం ఎక్కడైతే కలిగిందో, ఆత్మశాంతి ఎవరికైతే దొరికిందో, హృదయంలోని వైకుంఠం, ఆ హృదయంలోని వైకుంఠాన్ని ఎవడైతే పట్టుకున్నాడో, అక్కడ కాలం యొక్క ఆటలు కానీ, కామం యొక్క ఆటలు కానీ, అసూయ యొక్క ఆటలు కానీ అక్కడ సాగవు. ఇకే కాలము దేశము దూరము ఈ కామమని ఇవన్నీ ఎక్కడే మామూలు ప్రకృతులేవు. కానీ హృదయంలోని వైకుంఠాన్ని నువ్వు చేరుకున్నావా, అక్కడ కాలం నేను ఏమీ చేయలేదు, కామం ఏమీ చేయలేదు, పునర్జన్మ ఈ జన్మ మరణ ప్రవాహాలు నీకు సంబంధం లేదు, యాన్ని వీటితో నీకు నిమిత్తం లేదు, నీకు ఇంక శరీరంతో సంబంధం లేదు. నువ్వు ఉంటావు, శాంతిగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, నీకు ఇంకా ప్రకృతితో ఏమి సంబంధం లేదు. ఏ స్థానంలో నీకు కామం యొక్క ఆటలు, కాలం యొక్క ఆటలు, ప్రకృతి యొక్క ఆటలు సాగవో అది ఆత్మశాంతి, ఆత్మజ్ఞానం, స్వర్గరాజ్యం, వైకుంఠం. నీకు శ్రద్ధ లేదనుకోండి, ఇవన్నీ పురుపుడి మొక్కల కింద కనిపిస్తాయి, ఇది కాలక్షేపం కింద అనిపిస్తుంది. మీకు శ్రద్ధ ఉందనుకోండి, ఈ మాటల గురించి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించడం ప్రారంభిస్తారు. మీకు శ్రద్ధ లేదనుకోండి, మీకు ఇది చాలా ఇంటికి వెళ్ళిన మననం చేయరు, దీని గురించి ఆలోచించరు. అదే కృష్ణుడు కూడా ఏం చెప్పండి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ లేకుండా జ్ఞానం కలగదు. అదే మీ హృదయంలో శ్రద్ధ కలగజేయాలి. ఇటువంటి ప్రవచనాలు మీరు వినగా వినగా కొంతకాలానికి మీకు శ్రద్ధ కలుగుతుంది. వినాలి, వినాలి కదా. భగవంతుడు ఎక్కడున్నాడంటే, నేను సుఖపెట్టే వస్తువు ఎక్కడుందంటే మూల తలంపు యొక్క మూలంలో ఉంది. మన మనకు అనేక తలంపులు వస్తున్నాయి, అనేక సంకల్పాలు వస్తున్నాయి. సంకల్పాలన్నీ ఎవరికి వస్తాయంటే మూల తలంపుకు వస్తున్నాయి. దేవుడు ఎక్కడున్నాడంటే మూల తలంపు యొక్క మూలంలో ఉన్నాడు. ఆ మూల తలంపు ఇతర తలంపుల్లోంచి మూల తలంపుని విడతీసి మనకి మనం కలగపూర్వకం చేసేసుకుంటున్నాం. ఇతర తలంపుల్లోంచి మూల తలంపుని విడిది. నీకు దుఃఖం వచ్చినా ఈ మూల తలంపుకే, కోపం వచ్చినా ఈ మూల తలంపుకే. భగవంతుడు ఎక్కడున్నాడు, ఆ మూల తలంపు యొక్క మూలంలో ఉన్నాడు. అంటే ఇతర తలంపుల నుంచి మూల తలంపుని విడదీసి ఆ మూల తలంపును ఎవరన్నా ప్రశ్నిస్తుంటే అది ఆ విత్తుడు లోపలికి ఉపసంహరించబడుతుంది. ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో అక్కడికి ఉపసంహరించబడుతూ ఉంటుంది. మూల తలంపు యొక్క మూలంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆ మూల తలంపు పెరిగే పనులు ఏమి చేయకు. అంటే దాని అర్థం ఏంటి, అహంభావన పెరిగే పనులు నువ్వేమి చేయొద్దు, దేహబుద్ధి పెరిగే పనులు నువ్వేమి చేయొద్దు. అంటే ఏమి లేదు, జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటి చెప్పమంటారండి. జ్ఞానికి గౌరవం వస్తుంది, అగౌరవం వస్తుంది. మహాత్మా గాంధీ గారు ఎన్నో అగౌరవాలు పొందాడు, అలా అగౌరవాలు పొందలేదు అనుకోకండి. మీరు మనకు అవమానం వస్తే, మనకు అవమానం వస్తే కుంగిపోతాం, ఎవరికి గౌరవం వస్తే పొంగిపోతాం. కానీ జ్ఞానికి కూడా దేహ ప్రారంభాన్ని బట్టి గౌరవం రావచ్చు, అగౌరవం రావచ్చు. కానీ జ్ఞాని మట్టికి గౌరవం వచ్చినప్పుడు పొంగిపోడు, అగౌరవం వస్తే కుంగిపోడు. కారణం ఏంటి చెప్పండి, లోపల అతనికి ఆత్మభావన ఉంటుంది. ఏంటంటే లోపల వాడికి గౌరవం వచ్చినా అగౌరవం వచ్చినా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మంచి వచ్చినా చెడ్డ వచ్చినా వాడు ఏ భావంలో ఉంటాడు, ఆత్మభావంలో ఉంటాడు. అంటే ఏమి వాడిని కదిలించలేవు, ఏం ముట్టుకోలేదు వాడు. భగవంతుడు చెప్తున్నారు, ఈ అహంభావన శుద్ధమైంది కాదు, ఈ అహంభావన పవిత్రమైంది కాదు, అది దేహేంద్రియాలతో కలుషితమై ఉంటుంది. ఆ దేహంతో ఇంద్రియాలతో విషయాలతో ప్రకృతితో కలుషితమై ఉంటుంది. ఏది దేహగతమైన నేను కలిసిన ఆ కష్టాలు ఎవరికి గమనించి నాకు కష్టాలు వస్తున్నాయని అంటున్నావు కదా, ఆ కష్టాలు ఏ నేనికి వస్తున్నాయి, నాకు కష్టాలు వస్తున్నాయని అంటున్నావు. నీకు వచ్చే కష్టాలు ఏ నేనికి వస్తున్నాయి, దేహగతమైన నేనుకు వస్తున్నాయి. అంటే దేహము నేననే సంకల్పానికి ఈ కష్టాలన్నీ వస్తున్నాయి. అంటే నీకు ఈ కష్టాలన్నీ ఏ నేనికి వస్తున్నాయని నువ్వు ఆలోచించుకో. అంటే జీవుడికి వస్తున్నాయి, ఈ దేహగతమైన నేనుకో వస్తున్నాయి. అంటే ఈ కష్టాలు వస్తున్నాయి, ఈ నేనెవరని ప్రశ్నించుకుంటే అది దాని లోపలికి ఉపసంహరించుకుంటుంది. స్వామి వివేకానంద, హూ కెన్ వర్క్ వితౌట్ ది అటాచ్మెంట్, దిస్ ఇస్ ద రియల్ క్వశ్చన్, దిస్ ఇస్ ద ట్రూ క్వశ్చన్, దిస్ ఇస్ ద లాయల్ క్వశ్చన్ అంటాడు ఆయన. హూ కెన్ వర్క్ వితౌట్ ఎనీ అటాచ్మెంట్. ఒకసారి ఏదో మీటింగ్ లో మాట్లాడుతున్నాడు ఆయన, సంఘదోషం లేకుండా ఇక్కడ పనిచేసేవాడు ఎవరైనా ఒకరుంటే నిలబడండి అన్నాడు. మీరందరూ పని చేసుకుంటున్నారు, మీరందరూ పనికి అది కదా ఆయన అడిగింది. మోహం లేకుండా సంఘరహితంగా సమాన బుద్ధితోటి, హూ కెన్ వర్క్ వితౌట్ ఎనీ అటాచ్మెంట్, దిస్ ఇస్ ద రియల్ క్వశ్చన్, దిస్ ఇస్ ఎ ట్రూ క్వశ్చన్, దిస్ ఇస్ ఎ రాయల్ క్వశ్చన్, ఈ జన్మలో అయిపోయినా రాబోయే జన్మలో ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్తారు. మీరందరూ పని చేసుకుంటున్నారు, మీరందరూ సామర్థ్యంగా లేరు, కానీ అటాచ్మెంట్ లేకుండా, మోహం లేకుండా, దోషం లేకుండా, ఆసక్తి లేకుండా, సంఘరహితంగా మీరు పనిచేసే వాళ్ళు ఎవరైనా ఒక్కరు ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఎవరికైనా ఉపకారం చేస్తే తిరిగి వాళ్ళు ఏదైనా వాళ్ళ వల్ల మనకు ఉపకారం ఉంటుందని మనం ఉపకారం చేస్తాం కదా, అయితే ఉపకారాలు కూడా చెయ్యం. మనం చేసే ఉపకారాలు కూడా ఎటువంటి అంటే, ఇప్పుడు ఉపకారాలు చేస్తున్నామని మనం అనుకుంటున్నాం, తిరిగి వాళ్ళ వల్ల మనకి ఏదైనా ఉపకారం ఉంటుందంటే మనం తిరిగి వాళ్ళకు ఉపకారం చేస్తాం కదా, అయితే ఉపకారం కూడా మనం చెయ్యం. ఇది మన మనసు మనకు తెలుస్తాం కదా. అలా కొంతమంది మాట్లాడమంటే మాట్లాడరు, వాళ్ళు ఎవరి వాళ్ళు కలిసి రాదనుకుంటే వాళ్ళు ఏం ఉపకారం చేయ, వీళ్ళు మాట కూడా మాట్లాడరు, వీళ్ళు ఏం సహాయం చేయక్కర్లేదు, మాట కూడా మాట్లాడరు, ఓ మాట సహాయం కూడా చేయరు. వీళ్ళేం పని చేయటం లేదని కాదని స్వామీజీ చెప్పింది, హూ కెన్ వర్క్ వితౌట్ ఎనీథింగ్ అటాచ్మెంట్. ఇందులో ఒకడున్నాడు మీరు చెప్పండి అన్నాడు, అటాచ్మెంట్ లేకుండా, సందదోషం లేకుండా, మోసం లేకుండా, ఆసక్తి లేకుండా పని చేసేవాడు ఒకడున్నాడు ఈ సభలో, హూ కెన్ వర్క్ వితౌట్ ఎనీ అటాచ్మెంట్. దిస్ ఇస్ ఎ రియల్ క్వశ్చన్, దిస్ ఈజ్ ఎ ట్రూ క్వశ్చన్, దిస్ ఈజ్ ఎ లాయర్ క్వశ్చన్. ఇది మీరు ఆన్సర్ చేయవలసింది, ఇది ప్రశ్న, ఇది ఆన్సర్ చేయండి మీరు అన్నాడు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో కొంత చూస్తూ ఉంటారు, మళ్ళీ వీళ్ళు పెద్దోళ్ళు ఏంటారో మనల్ని చూస్తారు అని ఏదో ఆసక్తి పెట్టి చూడటం. అది ఈ కలుషితమైన నేను సెల్ఫ్లెస్ వర్క్ ఎలా చేస్తుంది, ఈ మాయగతమైన నేను, దేహగతమైన నేను సెల్ఫ్లెస్ వర్క్ చేస్తుందా? నువ్వు ఏ పని చేసా నీ దేహమే కేంద్రం నీకు, నీ దేహాన్ని మరిచిపోయి, నీ అహంభావాన్ని మరిచిపోయి, నీ గొప్పల్ని మరిచిపోయి, నీ జీవితంలో ఎప్పుడైనా ఎవరికైనా ఒకరికైనా మంచి చేశావా? నీకు గౌరవం వస్తుందంటే ఏదో పని చేయొచ్చు గౌరవం కోసం, లేక నీకు రిటర్న్స్ వస్తాయంటే నువ్వు ఏదైనా పని చేయొచ్చు. స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు, ఆశ్చర్యం వేసింది నాకు. కలసానికి ఎవరికైనా 100కి 90 మార్కులు వస్తాయంటే మనం అయి 90 మార్కులు వచ్చేస్తున్నాయి చాలా గొప్పగా వచ్చేస్తున్నాయి సంతోషిస్తాం, ఆయన సంతోషిస్తాడు కాదండి అని ఒక మాట చెప్పాడు. నేను ప్రపంచంలో చాలా దేశాలు చూశాను, స్వామీజీ చెప్పాడు ఈ మాట, ప్రపంచంలో నేను చాలా దేశాలు చూశాను. ఈ మేధావులు అనుకునేవాళ్ళు, ఈ 100కి 99 మార్కులు వచ్చేవాళ్ళు, మీ మేధావులు అనుకునేవాళ్ళు 100కి 99 మార్కులు వచ్చేవాళ్ళు అనుకున్నారు, ఇందులో చాలా మంది స్వార్థపరులు అని చెప్పాడు. కొంతమంది ఎవరెస్ట్ వెళ్ళి సమాజానికి ఉపయోగపడి కూడా ఉన్నారు. ఈ 100కి 99 మార్కులు వచ్చేవాడికి ఆడికి తరలం, ఆడి తెలవ తప్పించి ఏం ఒక్కర్లేదు అట్ట. అరే ప్రపంచం ఏంటంటే ఆడి తెలం, ఆడి తెలం అట్ట. ఈ లోకల్ ఏం చెప్పుకుంటుందంటే ఆడికి 100కి 99 వచ్చేస్తున్నాను, చివరికి వాడు సమాధిలోకి వచ్చాక ఏంటి ఆడికి తెలం, ఆడి తెలవ తప్పించి ఇంకా ప్రపంచం లేదు, దేశం లేదు, తల్లి లేదు, తండ్రి లేదు. ఆడికి 100కి 99 వచ్చేస్తున్నాయని అనుకుంటున్నాయి, కానీ వాడు ఏం చేశారు సమాధానికి? అందుకని ఎవరెస్ట్ స్టూడెంట్స్ అనేక మంది సొసైటీకి ఉపయోగపడ్డారని చెప్పాడు. సరే నేను ప్రపంచంలో చాలా దేశాలు చూశాను, సామాన్య మానవుల కంటే ఈ మహా మేధావులు అనుకునే వాళ్ళు ఎక్కువ మంది స్వార్థపరులు. అంటే ఈ ఊహించి చెప్పినే కాదు, ప్రాక్టికల్ వరలను చూసి చెప్పాడు. ఈ కష్టాలన్నీ కూడా నాయనానికి అంటే కష్టాలు కూడా ఎటువంటి అంటే భగవాన్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఏదైనా స్వప్నం వస్తుంది, ఆ స్వప్నంలో మనకి ఏదో బాధలు పడినట్టు ఉంటాయి. ఒక్కొక్కసారి మంచి స్వప్నం వస్తుంది, ఒకసారి చెడ్డ స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో ఏదో బాధలు పడినట్టు ఉంటాం మనం, ఏదో చాలా కష్టాలు పడినట్టు, ఏదో చాలా ఇబ్బంది పడినట్టు ఒక స్వప్నం వస్తుంది. ఎప్పటి వరకు మనకి జాగ్రత్తలోకి వచ్చే వరకు, ఆ జాగ్రత్త అవస్థలోకి వచ్చే వరకు అది ఎలా ఉంటుంది. జాగ్రత్త అవస్థలోకి వచ్చాక నీకు ఆ కష్టాలు అసత్యం అనుకుంటావు, నువ్వు సత్యం అనుకుంటావా? అసత్యం అనుకుంటావా? నీకు ఆత్మజ్ఞానం కలిగాక నువ్వు కష్టం, నీ కష్టాలు కూడా అలాగే తెలుస్తుంది నీకు. ఒకరికి మంచి స్వప్నం వస్తుంది, మెలకు వచ్చాక ఒకడు కోటీశ్వరుడు అనుకున్న ఉదాహరణకి, కళ్ళలో కోటీశ్వరుడు అనుకుంటాడు అనుకోండి, మెలకు వచ్చిన తర్వాత కోటీశ్వరుడు మాట నిజం కాదు. అలాగే ఒకడు పేదవాడిని అనుకుంటాడు అనుకోండి కళ్ళలోనే, అడిగి మెలకు వచ్చాక పేదరికం కూడా నిజం కాదు అయ్యా. ఇవన్నీ పారమార్థిక సత్యాలు కాదు, ఈ కష్టాలు, ఈ సుఖాలు, ఈ అంతస్తులు ఇవన్నీ పారమార్థిక సత్యాలు కాదు, కేవలం వ్యవహారిక సత్యాలు. ఇదంతా స్వప్నంతో సమానం. వరల్డ్ ఈజ్ ఎ డ్రీమ్. ఇప్పుడు ఇంతకీ మీరు ఏమంటున్నాడంటే అండి, ఇప్పుడు నాకు ప్రస్తుతం కష్టాలు వస్తున్నాయనుకోండి, ఈ కష్టాలతో కొందరు బాధపడుతున్నాను నేను, బాధ తెలుస్తుంది అంటే భగవాన్ ఏమన్నారంటే, నువ్వు ఈ కష్టాలు పడుతున్నానుకోండి నిజా నేనికే, నిజమైన నేనికి దీనికి ఏం సంబంధం లేదు, ఎక్కువలతోటి తక్కువలతోటి అప్స్ తోటి డౌన్స్ తోటి నిజమైన నేనికి ఏం సంబంధం లేదు, ఈ కలుషితమైన నేనికే, ఈ దేహాగతమైన నేనికే, ఈ లిటిల్ ఐకే, ఈ ఫాల్స్ ఐకే ఈ కష్టాలన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మోక్షం అంటే ఏంటో చెప్పమంటావా? అందులోంచి విడుదలైపోవటమే మోక్షం. మోక్షం అంటే ఏం లేదు, మోక్షం అంటే విడుదలైన అర్థం, ఇప్పుడు ఏదైతే ఈ కష్టాలన్నీ దేనికైతే వస్తున్నాయో, ఈ గౌరవాలన్నీ దేనికైతే వస్తున్నాయో, ఏ అగౌరవాలన్నీ దేనికైతే వస్తున్నాయో, ఇప్పుడు మీరు ఎలా ప్రశాంతంగా కూర్చుంటారనుకోండి, ఉదాహరణకి ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేస్తారనుకోండి మీ మనసు కొంచెం పొంగుతుంది, ఎవరైనా విమర్శిస్తారనుకోండి మీ మనసు కుంగుతుంది, అదే మిథ్యానేరం. దానిలోంచి విడుదల పొందే వరకు నీకు మోక్షం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. వేదంలో బ్రహ్మమును మూడు మొక్కలతో చెప్పాడు, సత్యం జ్ఞానం అనంతం. బ్రహ్మమును మూడు మొక్కల్లో వర్ణించారు వేదంలో, సత్యం జ్ఞానం అనంతం. దానికి అంతం లేదు, దానికి అంతం లేదు, దానికి మొదల చివర లేదు. బ్రహ్మముకి మొదల లేదు, చివర లేదు, దానికి అంతం లేదు, దానికి మొదల చివర లేదు, అసలు అంతం లేదు, అనంతం. అది జ్ఞానం. అదేంటది జ్ఞానం అంటే? మనం మనస్తోటి గ్రహించిన జ్ఞానం కాదు, అది ఆత్మజ్ఞానం. అంటే ఏ వస్తువు, ఆ వస్తువుకి తాను ఉన్నామన్న సంగతి తనకు తెలుస్తూ ఉంటుంది, అది ఆత్మజ్ఞానం. అంటే ఆ వస్తువుకి తాను ఉన్నామన్న సంగతి తనకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఈ గోడకి తానున్నామన్న సంగతి తనకు తెలియదు. ఇది బాగా అర్థం చేసుకోండి, ఈ గోడకి తాను ఉన్నామన్న సంగతి తనకు తెలియదు, అంటే జడం. ఇది బాగా అర్థం చేసుకోండి, ఏ వస్తువుకైతే తాను ఉన్నామన్న సంగతి తనకు తెలియదు, ఏంటి జడం. అంటే ఉన్నది చైతన్యమే, ఉన్నది శరీరం నాదని, శరీరం నేను నేను చెబుతున్నాను కానీ శరీరానికి నేననే తలంపు లేదు. మనసు చెబుతాను శరీరం నేనని, అంతేకాని శరీరానికి నేననే తలంపు లేదు. జ్ఞానం అంటే ఇక్కడ ఈ నిజా జ్ఞానం కాదు, ఈ దేహగతమైన నేను కొనేటువంటి జ్ఞానం కాదు, మనసుతోటి ఇంద్రియాలతోటి సేకరించిన జ్ఞానం కాదు. అది సత్య జ్ఞానం, అది అనంత జ్ఞానం, అది ఆత్మ జ్ఞానం, అది ప్రత్యక్ష జ్ఞానం. అదేంటది? ప్రత్యక్ష జ్ఞానం, మనకు సుఖాన్ని కలగజేసే జ్ఞానం, శాంతినిచ్చే జ్ఞానం. అది సత్యం జ్ఞానం. జ్ఞానం అన్నా మోక్షం అన్నా ఒకటే. జ్ఞానం సత్యం అంటే మనకు చెప్తా ఉంటారు, విష్ణువు మోక్షాన్ని ఇస్తాడు, శివుడు జ్ఞానం ఇస్తాడని. అంటే శివు జ్ఞానం అన్నా మోక్షం అన్నా ఒకటే. సత్యం జ్ఞానం. సత్యం అంటే ట్రూత్ అంటే మనకు వ్యవహారిక సత్యాలు కాదు. సత్యం అంటే ఏంటి? వ్యవహారం. ఏది ఎప్పుడు అన్ని కాలాల్లో ఎప్పుడు ఎప్పుడు సర్వకాలాల్లో సర్వ అవస్థల్లో దేహం కనిపించినా దేహం కనిపించకపోయినా, సృష్టి ఉన్నా సృష్టి లేకపోయినా, మనకు ప్రపంచం కనిపిస్తున్నా కనిపించకపోయినా, ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా, పంచిపోతాలతో సంబంధం లేకుండా, ఈ పుట్టుకులు చావులతో సంబంధం లేకుండా, ఈ సంసారాలతో సంబంధం లేకుండా, ఈ కష్ట సుఖాలతో సంబంధం లేకుండా, ఈ ద్వంద్వాలతో సంబంధం లేకుండా, ద్వైతాలతో సంబంధం లేకుండా, ఎప్పుడు ఎప్పుడు సర్వకాల సర్వ అవస్థల్లో ఏదైతే ఉంటుందో అది సత్యం. అదే సౌందర్యం. ట్రూత్ ఈజ్ బ్యూటీ, బ్యూటీ ఈజ్ ట్రూత్. అదే సత్యం, అదే నిత్యం, అదే సత్యం, అదే అదే నిత్యం, అదే ఆనందం, అదే శాంతి, అదే మోక్షం, అదే వైకుంఠం, అక్కడే నిర్వాణం. అక్కడ చెప్తారు, అక్కడ ఈ కామం యొక్క ఆటలు, కాలం యొక్క ఆటలు, ఈ జీవుడు యొక్క ఆటలు సాగవయ్యా అన్నారు భగవాన్. నువ్వు ఆ స్థితి పొందినప్పుడు ఏదైతే నేను ఊహించేస్తున్నాయో, ఏదైతే ఏ విషయాలైతే నేను ఊగిస్తున్నాయో, ఇప్పుడు నీ మనసును కలవర పెడుతున్నాయో, ఏదైతే కష్టం కష్టం అని ఏదైతే నీ మనసు కనిపిస్తుందో, ఈ కష్టాల యొక్క ఆటలు, ఈ భోగాల యొక్క ఆటలు, ఈ కాలం యొక్క ఆటలు, ఈ కామం యొక్క ఆటలు, ఈ ద్వంద్వాల యొక్క ఆటలు అక్కడ సాగవయ్యా. వీటి ఆటలు అక్కడ సాగవు. ఎక్కడ? ఆత్మజ్ఞానంలో, ఆత్మశాంతిలో, ఆ వైకుంఠంలో ఏం సాగవు అక్కడ. వీటి ఆటలు అసలు ఉడకవు, ఇవేం ఉడకవయ్యా అక్కడ. అదే అయ్యా, అది సత్యం. సత్యం అంటే నువ్వు అనుకునేది వ్యవహారిక సత్యం కాదు, అది సత్యం. అంటే సత్యం జ్ఞానం అనంతం. ఇప్పుడు మనకు మామూలుగా మూడు కాలాలు చెప్తారు. ఈ కాలాలకి వ్యవహారంలోనే అసలు వస్తువులు ఈ కాలం ఏమీ లేదు. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం. అంటే మనం ఏం చేయలేకంటే కాలం వెళ్ళిపోయింది, మనకు 97 వచ్చేసింది, 100 వచ్చింది, జరిగిపోయింది జీవితంలో, జరిగిపోయిన సంఘటనలను చూసి పాఠాలు నేర్చుకోవాలి మీరు. లేకపోతే ఎన్నేళ్ళు వచ్చింది, నన్ను నెత్తి మీదకి వచ్చి ఎన్ని సంవత్సరాలు కూర్చున్నా ఒకటే. ఓ, మీ జీవితంలో ఏదో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. నీకు అర్థమవుతుంది, మిమ్మల్ని పొగుడు వాళ్ళు పొగుడుతూ ఉంటారు, ముట్టుకెళ్ళి ముట్టు వాళ్ళు ముట్టుకెళ్ళి ముడతా ఉంటారు, ఊరేగించి వాళ్ళు ఊరేగిస్తూ ఉంటారు, ఏదో జరుగుతూ ఉంటాయి. దేహం ప్రారంభం అనుభవించడానికి వచ్చింది కాబట్టి దేహం శ్మశానానికి వెళ్లే వరకు ఏదో జరుగుతూ ఉంటుంది దేహానికి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి, దేహం శ్మశానానికి వెళ్లే వరకు, ఆ చివర గాలి ముక్కులోంచి ఆ చివర గాలి బయటకు వచ్చేసే వరకు మంచో చెడ్డో ఏదో జరుగుతూ ఉంటుంది. ఇంతకప్పుడు మీకు 50 సంవత్సరాలు ఉన్నాయనుకోండి వయసు, మీరు 50 సంవత్సరాల బతికం అలా అనుకోద్దు. 50 సంవత్సరాల కాలంలో మీరు ఏమి నేర్చుకున్నారు? మీ జీవితంలో అనేక సంఘటనలు జరిగినాయి, గతంలోంచి ఏం పాఠాలు నేర్చుకున్నారు? అదే భూతకాలంలోంచి మనం నేర్చుకోవాల్సింది. అంటే జరిగిపోయిన సంఘటన అస్తమానం తలపెట్టుకోవడం కాదు, ఆ సంఘటనలోంచి మీరు నేర్చుకున్న పాఠాలు ఏమిటి? ప్రజెంట్ టెన్స్ అంటే వర్తమాన కాలం, మీ చేతిలో ఉంది ఈ కాలం, ఈ కాలాన్ని మీరు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నారు, ఈ కాలాన్ని మీరు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు, భగవంతుడు ఐక్యం అవడం కోసం ఈ కాలాన్ని మీరు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు, అది వర్తమాన కాలానికి సంబంధించింది. భవిష్యత్తు కాలం ఇంకేంటది, భవిష్యత్తు కాలం, ఆ భవిష్యత్తు కాలంలో ఈ ఇంతవరకు ఇగో మనం ఇన్ని వాసనలు ఈ జీవితంలో పోగొట్టుకున్నాం, ఇక మనకు 60 సంవత్సరాల వయసు వచ్చింది, ఇన్ని వాసనలోంచి మనం బయటపడ్డాం, అంటే భవిష్యత్తులో ఇన్ని వాసనలు మనం విడిచిపెట్టాలి. 70 ఏళ్ళు వచ్చాయండి, 100 ఏళ్ళు వచ్చాయి, ఈ లెక్కలు ఇంతకు అయ్యా, అసలు నేర్చుకునే పాఠం ఏంటి? ఏం పాఠాలు నేర్చుకోకపోతే 100 సంవత్సరాలు జీవించినా 200 సంవత్సరాలు జీవించినా ప్రయోజనం లేదు. గతంలోంచి నువ్వేం పాఠాలు నేర్చుకున్నావు, వర్తమాన కాలాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు, నీకున్న బలహీనతలు ఏంటి, ఆ బలహీనతల నుంచి నువ్వు బయటపడటం. ఇంకోటి భగవాన్ కూడా చెప్పారండి, ఇప్పుడు ఈ బాగా అంటే అనుభవం తీసి శిక్షణ కాదు, ఊహించి కాదు, నువ్వు ఆ బ్రహ్మానుభవం పొందకుండా లోకంలో ఏది సాధించినా అవన్నీ ఓపి అని సొల్లు అన్నాడు. నువ్వు బ్రాహ్మణ స్థితి పొందలేదనుకో, నీకు ఆత్మజ్ఞానం లేదనుకో, లేదు అది సాధించాను ఇది సాధించాను అంటావు అనొచ్చు, అని ఓటులోనే సొమ్మరు, ఏమి నువ్వు లేదు వాటికి అన్నాడు. మనకు వస్తువు హృదయంలో ఉన్నప్పటికీ మనకు అనుభవంలోకి రాకపోవడానికి కారణం మన వాసనే. ఇది బాగా అర్థం చేసుకోండి, మన వాసనే, మన వాసనే మనకు హృదయంలోని వస్తువు మనకు అనుభవంలో రాకుండా చేస్తున్నాయి. అంటే వాసన తొలగించుకోవడం కోసం ఆ వాసనలోంచి ఒకసారి ఆ వాసనలోంచి ఎదక మనిషి బయటకు రావడానికి వాడిని కడిగి ఊచి ఉడిచిపెట్టేవారు భగవాన్. ఒకసారి చరణ్ గారు అన్నారు మా దగ్గర, ఒకసారి ఆయనకి ఎంత ప్రేమగా ఉన్న మనిషి మీద కూడా ఏదైనా వాసనతో బాధపడుతున్నాడు అనుకోండి, ఆయన పాపం నటించి ఆ మనిషిని కలిపి ఆ మనిషిని ఊపి ఆ మనిషిని కడిగి ఉడిచిపెట్టేవాడు. అంటే అలాగనే ఆ మనిషి మీద ప్రేమ లేదని కాదు, ఆ వాసనకి ఎన్ని ఏళ్ళు జన్మలకు తీసిపోతున్నా ఆ మనిషిని. ఇప్పుడు మనం అందులోంచి విడదీయే ఆ వాసనలోంచి ఆ మనిషిని విడదీయలేకపోతే ఎన్ని ఏళ్ళు జన్మలకు ఆ వాసన కొట్టుకుపోతుంది. ఇప్పుడు భగవాన్ చెప్తుంది ఏంటంటే, మనిషి చనిపోవడానికి ఒక రోగం చాలు, జోరపాలనలో రోగాలని నాకు రావక్కర్లేదు నేను చచ్చిపోవటానికి, మనిషి చనిపోవడానికి ఒక రోగం చాలు, అలాగే తిరిగి మీరు పుట్టడానికి సంసారంలో రావడానికి ఒక వాసన చాలు. గురువు అంటే మీ దగ్గర స్తోత్రాలు ఆశించేవాడు ఊరేయించేవాడు గురువు కాదండి, మీ దగ్గర స్తోత్రాలు రాయించుకుని మీ చేత పాడించుకున్నాడు ఊరేయేవాడు గురువు కాదు. మీరు ఏ వాసనతోనైతే ఇబ్బంది పడుతున్నారో, మీ పునర్జన్మకి ఏదైతే చేసివో దాన్ని బయటకు లాగే అవసరమైతే మిమ్మల్ని కదిపి మిమ్మల్ని ఊహించి మిమ్మల్ని రుద్ది అంటే ఆ జీవుడు ఏ వాసన అయితే బంధిస్తుందో వాళ్ళ మనిషిని కలిపి వాడిని ఊపి వాడిని రుద్ది వాడి ఆ వాసన నుంచి వాడిని విడుదల చేయడానికి ఎన్ని ప్రక్రియలు కావాలంటే అన్ని ప్రక్రియలు చేసేవాడు. ఒకసారి ఆ మనిషితో మాట్లాడేవాడు కాదు, అంటే దాని అర్థం ఆ మనిషి మీద ప్రేమ లేదని కాదు, కొంతమంది వాడు ప్రేమగా మాట్లాడేవాడు, కొంతమంది వస్తే ప్రేమగా మాట్లాడకుండా గోడంగా చూసేవాడు. ఆ గోడంత చూసినా నీ మీద ప్రేమగా మాట్లాడినా లేకపోతే నీ మీద కోపం నటించినా నీవేమైనా బలహీనతను మిమ్మల్ని బయటకు తీసుకురావటం కోసం అది అనుగ్రహమే, అది ఆయన మాట అనుగ్రహమే, ఆయన చూపు అనుగ్రహమే, ఆయన రాత అనుగ్రహమే, ప్రతిదీ అనుగ్రహమే. అది గ్రహిస్తే మనం అప్పుడు మనం ధన్యులు. మనం ఏదైనా గురువు చెప్పాడంటే ఆ మాట వల్ల మన మనసు లోపలికి వెళ్ళాలి. వస్తువు ఎక్కడైనా భగవంతుడు ఎక్కడున్నానని చెప్తున్నాడు, హృదయంలో ఉన్నానని చెప్తున్నాడు, లోపల ఉన్నానని చెప్తున్నాడు. అంటే భగవంతుడు ఎంత మీ హృదయనీత లోయల్లో ఎంత లోయల్లో ఎంత లోతుల్లో ఉన్నాడో అక్కడికి మీరు వెళ్ళినప్పుడు కదా వస్తువు అందిది. భగవాన్ చెప్పేవారు ఎవరైనా వచ్చి భగవంతుడు చెప్పేవారు మీరు చాలా పైకి వెళ్ళారని, అంటే భగవాన్ గారు నేను పైకి వెళ్ళలేదు లోపలికి వెళ్ళాను అన్నారు. వెళ్ళడం మానవుడు వెళ్ళవలసిన పైకి కాదు లోపలకు, ఇంచిన వస్తువు లోపల అంటే ఆ సత్యము ఎంత లోతులో ఉందో అంత లోతు అంత లోతులో ఆ లోయల్లోకి దిగితేనే కానీ వస్తువు మీకు తెలియదు. తర్వాత మీరు ఎవరైనా సాధన బాగా చేయాలని ఎవరికని ఉంటే, అంటే ఏదో కాలక్షేపం పోటాన వీళ్ళకిందైతే నేను చెప్పను కానీ, సిన్సియర్గా సాధన చేయాలి అభివృద్ధిలోకి రావాలంటే సాధకుడికి ఎక్కువ ఉపయోగపడే మాటలు భగవద్గీతలో 6 అధ్యాయంలో ఉన్నాయి. భగవద్గీతలో 6 అధ్యాయంలో సాధకుడికి ఉపయోగపడే మాటలు అంటే సాధనకి నీకు సహకరించే మాటలు ఎన్నో సూత్రాలు ఎన్నో విషయాలు చెప్పాడు. అది సిద్ధ పురుషుడు కాదు, అంటే సాధన రియల్గా సిన్సియర్గా సాధన చేసేవాడికి
కృష్ణుడు ఎన్నో సలహాలతోటి అని ఎన్నో ఎన్నో సూచనలతోటి ఆ సాధకుడికి దారి చూపించాడు. ఆరో అధ్యాయానికి మర్చిపోకండి. ఆరో అధ్యాయంలో భగవద్గీత ఆరో అధ్యాయంలో సాధనకి పనిచేసేవాడికి ఎన్నో ఎన్నో చెప్పాడు. ఇకే బట్టలు మార్చుకుంటే సన్యాసి కాదు అయ్యా, మీ అంతఃకరణలో మార్పు లేదనుకో, బట్టలు మార్చుకున్నంత మాత్రమే సన్యాసి కాదు, పని చేయకుండా కూర్చున్నంత మాత్రం చేత సన్యాసి కాదు, సేవలను నిష్క్రియంగా ఉన్నంత మాత్రం చేత వాడు సన్యాసి కాదు. ఎవడు సన్యాసి అంటే కర్మ చేస్తూ కర్మఫలత్యాగి ఎవడో వాడు సన్యాసి. పని చేస్తూ దానికి తాలూరు ఫలాన్ని ఎవడైతే త్యాగం చేస్తున్నాడో, కర్మఫలాన్ని ఎవడైతే విడిచిపెడుతున్నా, కర్మఫలం పట్ల ఎవరికైతే ఆశ లేదు, ఎవరికైతే అనువ్యక్తి లేదు, అది రావచ్చు రాకపోవచ్చు, ఆ కర్మఫలం మీద మనస్సు పెట్టకుండా కర్మను ఎవడైతే ఆచరిస్తున్నాడో వాడు సన్యాసి. వాడు ఆ సన్యాసి, వాడు నిత్య సన్యాసి. కొంతమందికి ఇంట్లో పేజీలు వస్తే అప్పుడప్పుడు సన్యాసిగా కనిపిస్తూ ఉంటారు, అంతే కదండి, వాడు అనిత్య సన్యాసి. ఇంట్లో పేజీలు ఎప్పుడైనా వచ్చినాయనుకోండి, కొంతమంది ఇంట్లో పేజీలు వచ్చి సన్యాసం తెచ్చుకుంటారు. ఇంట్లో పేజీలు వచ్చి వాళ్ళకి నిజంగా జ్ఞానం అక్కర్లేదు, వైరాగ్యం అక్కర్లేదు, ఇంట్లో పేజీల వల్ల వచ్చి సన్యాసం తెచ్చుకుంటారు. వాళ్ళు అనిత్య సన్యాసులు. వాళ్ళు ఏం సన్యాసులు అంటే అనిత్య సన్యాసులు. వాళ్ళకి జ్ఞానం అక్కర్లేదు, ఇంట్లో బట్టలు మార్చుకుంటారు. అంటే లోపల మీకు మార్పు లేకుండా, లోపల నువ్వు మారు మనస్సు పొందకుండా, నీకు జ్ఞానం పట్ల తపన లేకుండా, నువ్వు పొందవలసిన వస్తువు పట్ల నీకు దృష్టి లేకుండా, ఆసక్తి లేకుండా, ఆ కాంక్ష అంటే నీకు నీలో జిజ్ఞాసం, ఆ జిజ్ఞాస ముముక్షత్వం లేకుండా, ఆ జ్ఞానం సంపాదించాలన్న అపేక్ష లేకుండా, ఇకే ఇంటిలో ఏదో బాహ్యమైన కారణం వల్ల ఎవరి మీద కోపం వచ్చి నువ్వు సన్యాసం పుచ్చుకుంటే బట్టలు మార్చేస్తే అది సన్యాసం కాదు అయ్యా. అది ఇంకోటి మనం ఏమి మన జీవితంలో ఒక 50 సంవత్సరాలు అనుకుని స్వార్థం లేకుండా చేసిన ఒక పని ఉండకపోయింది మనకి. మన దేహాన్ని మర్చిపోయి, మన గౌరవాన్ని మర్చిపోయి, మన కులాన్ని మర్చిపోయి, మన జాతిని మర్చిపోయి, ఏమి లేకుండా కేవలం మంచి మంచి కోసం చేసిన పని ఎన్ని చేశానని చెప్పండి. కర్మఫలాన్ని విడిచిపెట్టమనుకో, కర్మఫలాన్ని ఆశ్రయిస్తున్నావనుకో, నీకు చిత్తశుద్ధి కలగదు. చిత్తశుద్ధి కలిగినప్పుడు నీకు ఇంత జ్ఞానం ఏంటి, మోక్షం ఏంటి? నువ్వు చేసే పనికి నీ దేహం కనుక కేంద్రం అయితే ఆధ్యాత్మికంలో ఒక అడుగు పొడం ఎదురకెళ్ళదు, నీకు పుణ్యం వస్తుంది, అనుభవిస్తే పోతుంది. అలాగే అందరూ ధ్యానం చేసేవాళ్ళే, అందరూ జపం చేసేవాళ్ళే, లోపలికి అమ్ములను కూడా ఎవడో వెళ్ళటం లేదు. నేను జపం చేస్తున్నామంటే నేను ధ్యానం చేస్తాను, గంటల తరబడి చేస్తున్నమాట నిజమే, కానీ లోపలికి ఎవడో కూడా అమ్ములను కూడా దిగటం లేదు. కారణం ఏంటి? నీ దేహ బుద్ధే కారణం. ఇదిగో నేను ఇంత జపం చేస్తున్నాను, నాకు ఎంత పుణ్యం వస్తుంది, లేకపోతే ఇంత దానం చేస్తున్నాను ఎంత పుణ్యం వస్తుంది, లేకపోతే ఇంత ధర్మం చేస్తున్నాను నాకు ఎంత పుణ్యం వస్తుంది, ఈ క్యాలిక్యులేషన్ తోటి నీ ఎక్కడ బుద్ధితోటి నువ్వు ఉంటున్నావయ్యా, నీకు ఆధ్యాత్మిక బుద్ధి ఎలా వస్తుంది, నీ బుద్ధి ఎక్కడ బుద్ధి? ఓ తెల్లారుగా 4:30 లేచాను, 5:30 దాకా పూజ చేశాను, ఎంత పుణ్యం వస్తుంది నాకు, నీ ఎక్కడ బుద్ధి చోట నీకు జ్ఞానం కలగటం? నీ బుద్ధి ఎక్కడ బుద్ధియా, లేకపోతే ఆధ్యాత్మిక బుద్ధియా, ఆత్మీయ బుద్ధి? ఈ గాని దగ్గర అనుకుంటుంది అంటండి, గాని దగ్గర ఏం చేస్తున్నట్లండి, గంట 2 గంటలు తిరుగుతున్నట్లు, జూలపాలనుంచి పాటికి భీమవరం వచ్చేసాం అనుకుంటున్నట్లు, గాని దగ్గర ఏం చేస్తున్నట్లండి, గంటల తరబడి తిరుగుతున్నట్లండి, పాపం దానికి గంటలు కట్టేస్తా కదండి, ఈ పాటికి జూలపాలనుంచి భీమవరం వచ్చేసామని అనుకుంటున్నట్లు, పాపం వీడి పని అయితే గారు గంటలు చేస్తాడట్లు. అది ఎక్కడ ఉంటుందండి? జూలపాలనలోనే ఉంటుంది. మనం చేసే సాధన ఉంచేది నీ సాధనంతా నీ దేహబుద్ధి, నీ దేహబుద్ధి చుట్టూ తిరుగుతాండు, నీ అహంభావం చుట్టూ తిరుగుతాండు, నీ మనస్సు చుట్టూ తిరుగుతాండు, నీ ఇంద్రియాల చుట్టూ తిరుగుతాను. కానీ నీ సాధన సాధన దేని గురించి అయితే ఉద్దేశించి పెద్దారు, దాని నిమిత్తం మీరు సాధన చేయటం లేదు. నీ సాధనకు నీ దేహమే కేంద్రం, నీ సాధనకు నీ అహంభావమే కేంద్రం. నీకు అర్థమవుతుంది? మరి సాధన ఎందుకు చెప్పండి? మందేమో రోగం తగ్గటానికి, ఆ మందు మనకు రోగం తగ్గడానికి మందు ఉపయోగపడదు అనుకోండి, ఆ మందు వల్ల ఇంకా ప్రయోజనం లేదు. ఏమండి సాధన దేనికి చెప్పండి? సాధన ఎందుకంటే వాసన నశించడానికి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏదైనా మనకు తెలిసింది చెయ్యాలి. కృష్ణుడు ఏదో చెప్పాడు, కృష్ణుడు మనం చెయ్యొద్దని చెప్పలేదు, మీరు చేసేదంటే తెలిసింది చెయ్యండి. అందుకే ముందు జ్ఞానయోగం చెప్పి తర్వాత కర్మయోగం చెప్పాడు. సాధన ప్రయోజనం వాసన నశించడానికి. నేను తెల్లారుజాము 4 గంటలకు లేచాను, స్నానం చేశాను, చెయ్యను మంచిదే, కానీ నీ సాధనం వల్ల నీ వాసన ఎంతవరకు నశిస్తుందో చూసుకోండి. నీ వాడే మందు వల్ల నీ రోగం ఎంతవరకు తగ్గుతుందో చూసుకోండి. అంటే సాధన చేస్తారనుకోండి, మీకు వాసన నశించదనుకోండి, ఆ సాధన వల్ల ప్రయోజనం లేదు. డాడీ ప్రశ్న అడిగేవాడు ఏమంటున్నాడు, ఏదాంతం మాట్లాడేంట్లేండి, వీటికేంటి అధికారి, మీరు మాకు ఏమైనా సహాయం చేసేది ఉందా, మరి ఇదే ఆ నిజ్ఞానంలో బయటకు వచ్చి ఏమైనా ఉపకారం, అజ్ఞానం నుంచి బయటకు రావాలి కదా మేము, మరి ఎంత దూరం వెళ్ళాం మమ్మల్ని, ఏదో మమ్మల్ని దానిగద్ది అంటున్నారు కదా మమ్మల్ని, మేము ఎంతకు సాధన చేసాం మమ్మల్ని దానిగద్దిలే అంటున్నారు కదా, ఏదో మొత్తం మీద అజ్ఞానంలోంచి ఆ విద్యలోంచి ఆ బంధంలోంచి బయటపడటానికి మీరు ఏదైనా క్రియాత్మకంగా ఏదైనా సహాయం చేస్తారా, లేకపోతే కబుర్లతో సరిపెడతారా, ఉపన్యాసాలతో సరిపెడతారా, లేకపోతే క్రియాత్మకంగా అందులోంచి బయటకు తీసుకొచ్చి ఏమైనా ఉపాయం ఉందా, ప్రతి చక్రకాయతో సరిపెట్టుకోమంటారా మమ్మల్ని అని ప్రశ్నించేవాడు అడుగుతాడు. ఎవడో గట్టిగారు వీడు ఈ ప్రశ్నించేవాడు అడుగుతున్నాడు. అంటే భగవాన్ ఒకటి చెప్పేవారు, మీ అనుగ్రహం కావాలని ఎవరైనా భగవాన్ అడిగితే అనుకోరు భగవాన్ మీ అనుగ్రహం మాకు కావాలని. మన మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు, మహర్షుల దగ్గరికి వెళ్ళినప్పుడు, మహాపురుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా అనుగ్రహం అడగక్కర్లేదట. సూర్యుని మనం వెలుతురమ్మని అడగక్కర్లేదట. ఆయన ఇవ్వటం వెలుతురే వచ్చాడు, ఈ చీకట్ని మనకి ఇవ్వడం ఎంచదంటే, మహాత్ముల దగ్గరికి మహర్షి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది మనకి ఇస్తారు. వాళ్ళ దగ్గర ఏముంది, జ్ఞానం ఉంది, అది అట్టింది ఇవ్వటం మన దగ్గర ఏం లేదు. ఇప్పుడు అసూయ పడే వాళ్ళ దగ్గరికి వెళ్తామనుకోండి, వాళ్ళు మనం అసూయని చెప్తారు అని చెప్పి వేదంలో ఉంది, అనార్యులతో సహవాసం చేయకుండా చెప్పాడు వేదంలో. సంస్కార బుద్ధి లేని వాళ్ళతోటి, సంస్కృతి లేని వాళ్ళతోటి, అనార్యులతోటి వాళ్ళతో సహవాసం చేయొద్దు ఏం చెప్పండి. అసూయ బుద్ధి అంటే నేర్పుతారు వాళ్ళు, మీకు ఒప్పుకుంటే సాధన చేయడం లేకపోతే లేదు. కానీ సహవాసంలో ఆరుణ్యులు కాని వాళ్ళతోటి, నాగరికులు కాని వాళ్ళతోటి, ఆ సంస్కార బుద్ధి లేని వాళ్ళతోటి మీరు సహవాసం చేస్తే అసూయ ఇటువంటి మీకు నేర్పడం పంపుతారు. నేర్పడమే కాదు, మీ నెత్తి మీద రుద్ది పంపుతారు. ఆరుణ్యులు కాని వాళ్ళతోటి సహవాసం పనికి రాదు, ఇది వేదమంతరం. ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే, మామకి సరే అజ్ఞానంలోంచి బయటకు రమ్మంటున్నారు, దేహబుద్ధిలోంచి దేహబుద్ధిని విడిచిపెట్టమంటున్నారు, దేహబుద్ధిని విడిచిపెడితే ఆత్మబుద్ధి కలుగుతుందని చెబుతున్నారు, మాటలు బాగానే ఉన్నాయి. ఈ దేహబుద్ధి నశించడానికి, నాకు ఆత్మబుద్ధి ప్రాప్తించడానికి మీరు చేసే ప్రాక్టికల్గా మీరు చేసే సహాయం మాకేముంది, ఈ పేపర్ డిగ్రీలు మాకు అక్కర్లేదు. ఇంగ్లాండ్లో నేను బీఎస్సీ పేసాయండి, ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్లో పేసాయండి, మీకు అర్థమవుతుంది, నాకు నూటికి 50 మార్కులు వచ్చేయండి, ఆంధ్ర యూనివర్సిటీ వారు నాకు డిగ్రీ ఇచ్చారంటే ఎలా చూపించారంటే, ఎలా చూపించే పక్కన కూర్చోమంటారు. నువ్వు చేతులతో పని చేసి చూపించలేదా, నీ దగ్గర ఎంత సరిపోతుందో చూస్తాం, ఈ పేపర్ డిగ్రీ మాకు ఎందుకంటారు. పేపర్ డిగ్రీలు మన ఇండియాలోనే గౌరవం, ఇంగ్లాండ్లో అమెరికాలో పేపర్ డిగ్రీ గౌరవం వర్క్ కావాలి. నువ్వు చేతులతో చేసే పని, నువ్వు చేతులతో చేసే పనిలో ఎంతవరకు పెర్ఫెక్షన్ ఉంది, నువ్వు బిజో పేసాయో ఎంఏ పేసాయో నీకు పని చేత కాదు, ఎందుకు నీ డిగ్రీ మాకెంటు. తర్వాత భగవాన్ ఒక మాట చెప్పారు, ఎవరైనా మీ అనుగ్రహం నాకు కావాలని భగవాన్ అడుగుతున్న అనుగ్రహం అడుగుతున్న ఇక్కడికి ఎందుకు వచ్చామని, ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నాస్తికులు ఆస్తికులు అవుతారు, నాస్తికులు ఆస్తికులు అవుతారు, ఆస్తికులు భక్తులు అవుతారు, భక్తులు జ్ఞానులు అవుతారు. ఒట్టి చేతులతో ఎవరు బయటికి వెళ్ళరు, నా అనుగ్రహం లేకపోతే నువ్వు ఇక్కడికి రాలేవు అసలు. కానీ ఆ విషయం నీకు తెలియక మీ అనుగ్రహం నాకు కావాలని అడుగుతున్నావు. నా అనుగ్రహమే నీకు లేదనుకో, అది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలని బుద్ధి కూడా నీకు కలగదు. నా అనుగ్రహం ఉంది కాబట్టి నీ ఇక్కడికి వచ్చావు. లోకంలో ఎంతో మంది అన్నారు, అంతమంది వచ్చారా, అంతమంది రాలేదు. ఎవరికైతే ఈ డేటు ద్వారా ఎవరికైతే మోక్షం పొంది యోగం ఉందో వారు మాత్రమే వచ్చారు. చేసే సహాయం ఏదైనా ఉందా నేను ప్రశ్నించేవాడు అడుగుతున్నాడు కదా భగవాన్ అంటున్నారు. నేను సాయపట్టం లేదని నీకు ఎలా తెలుసు, నేను నీకు ఏమీ సహాయం చేయటం లేదని నీకు ఎలా తెలుసు, ఏమైనా పుస్తకాలు రాస్తేనే సహాయమా, ఉపన్యాసాలు చెబితేనే సహాయమా, అలా కాదు అయ్యా. ఇప్పుడు ఉదాహరణకి నేను గంటల తరబడి ఉపన్యాసాలు చెప్పి మీ మనసులో మార్పును తీసుకురాలని అనుకోండి, ఒక మనిషి యోగ మౌనంగా కూర్చుని మాట చెప్పకుండా మీ మనసులో మారు మనస్సును తీసుకొచ్చాడనుకోండి, లేదా మీ ఏ వాసన అయితే మిమ్మల్ని బాధపడుతుందో ఆ వాసన నుంచి మీకు విడుదల చేశాడనుకోండి, అది అయ్యా సహాయం. అంటే సహాయం అంటే ఉపన్యాసాలు చెప్పడమే, పుస్తకాలు రావటం కాదు. రోగం గురించి ఉపన్యాసం చెప్పిన వాడు గొప్పవాడా, రోగం గురించి ఉపన్యాసం చెప్పకుండా మీ రోగం నుంచి నిన్ను విడుదల చేసి పొందిన వాడు గొప్పవాడా? అది ఇక్కడ భగవాన్ అడిగి పునర్జన్మ కలగజేయడానికి ఎన్ని వాసనలు ఉన్నాయో ఆ వాసన గురించి ఉపన్యాసం చెప్పడం గొప్ప, లేకపోతే ఆ వాసనలోంచి నేను విడుదల చేసి నేను బయటకు పంపడం గొప్ప? ఏది నిజమైన వర్క్, ఏది రియల్ వర్క్? అయితే మహాత్ములు సాయపట్టం లేదని, మహర్షులు మహాయోగులు సాయపట్టం లేదని నీకు ఎలా తెలుసు అయ్యా? నీకు ఎలా తెలుసు? వాళ్ళు సహాయం చేయకుండా ఉండలేరు, వాళ్ళు సహాయం చేయకుండా ఉండలేరు. అంటే మహాత్ముడు సహాయపడుతున్నది నీకు ఎలా తెలుసుయ్యా? మహాత్ముడు సహాయపడుతున్నది ఎలా తెలుసు? అది అరుణాచలేశ్వరుడునో గుణం ఉందటండి. ఆయన ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాడటండి. మనకి సహాయం చేస్తున్నాం అనే సంగతి మనకు తెలియకుండా చేస్తాడట. ఆయన మనకు చేస్తున్న సహాయం మనం గుర్తించాలని ఆయన అనుకోడటం, అది అరుణాచలేశ్వరుడు యొక్క ప్రత్యేకత. అరుణాచలం అంటే ఏదో కొండ అనుకుంటున్నారు, అరుణాచలం అంటే ఏదో రాళ్ళ గుర్త అనుకుంటున్నారు. అదే అరుణాచలం పక్కన కూర్చుంటే మనం సాక్షాత్తు శివుడు పక్కన కూర్చున్నట్టే అన్నారు. మీ కళ్ళకి రాళ్ళ గుట్ట కింద కనిపించవచ్చు, మీ కళ్ళకి రాళ్ళ గుట్ట కింద కనిపించవచ్చు, కొండ కింద కనిపించవచ్చు, మట్టి కింద కనిపించవచ్చు, కానీ అరుణాచలం పక్కన కూర్చుంటే సాక్షాత్తు పరమేశ్వరుడు పక్కన కూర్చున్నట్టేనయ్యా. ఇంకేదంటే ఆయనే కదా ఈ గిరిరూపం ధరించింది. ఉపన్యాసాలు, ఈ రచనలు, ఈ పర్యటనలు ఇవన్నీ రెండో పక్షం అయ్యా. కానీ గురువు యొక్క మౌనం, మహర్షి యొక్క మౌనం, అజ్ఞాని యొక్క మౌనం, భక్తుల యొక్క మౌనం ముందు ఇవన్నీ సరికావు. ఇంకేంటే ఒక మహాజ్ఞాని సన్నిధిలో కూర్చున్నప్పుడు అతని హృదయంలోంచి వచ్చే తరంగాల వల్ల మీకెంతో మారు మనస్సు మీకు కలుగుతుంది. ఏ విషయాలైతే బంధిస్తున్నాయో ఆ విషయాల నుంచి మీరు వేరుపడటానికి ఆ మహాత్ముడి యొక్క శక్తి మీకు పనిచేస్తుంది. మాటలతోటి పని లేదు, మాటలతోటి పని లేదు. హృదయంతో మాట్లాడే ఎప్పుడు మాటలతోటి పనే ఉంది. ఇప్పుడు మనం మెడ్రాస్ వెళ్ళి ట్రైన్లో కూర్చున్నాం అనుకోండి, ఆ ట్రైన్ మెడ్రాస్ వెళ్తున్నా మనకి తెలియకపోయి మెడ్రాస్ వెళ్ళిపోతుంది. అలాగే నువ్వు చేసి పనికి సక్రమంగా చేస్తే ఈ పని వల్ల నీకు ఆత్మజ్ఞానం వస్తుందని నీకు తెలియకపోయి నీకు ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. నువ్వు నిలువు బొట్లు పెట్టుకుంటున్నావా, అడ్డం బొట్లు పెట్టుకుంటున్నావా, ఈ రకంగా నేను ఆలోచిస్తాను. నాకు జ్ఞానం ఏంటి? మీ సాంప్రదాయాన్ని బట్టి మీరు మామూలు బొట్టు పెట్టుకోవచ్చు, మీరు నిలువు బొట్లు పెట్టుకోవచ్చు, మీ అది సాంప్రదాయం, దానికి జ్ఞానానికి సంబంధం లేదు. అంటే మానవుని దుఃఖం లేని స్థితికి తీసుకెళ్ళటం ముఖ్యం, అది మిమ్మల్ని అందరినీ ఏదో ఒక పార్టీలోకి మార్చడం ముఖ్యం. ఇప్పుడు గౌతమ బుద్ధుడు పని చేశాడు. గౌతమ బుద్ధుడు ఏది మానవుని దుఃఖం లేని స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు మన అస్తమానం దేవుడు దేవుడు అనుకుంటాం, గౌతమ బుద్ధుడు దేవుడు కూడా ఎత్తి కూడా కాదు. ఎవరైనా దేవుడి గురించి మాట్లాడితే ఆయన మౌనంగా ఉండేవాడు. ఆయన ఉద్దేశం ఏం చెప్పమంటారండి? మధ్యవర్తులతో సంబంధం లేకుండా ఈ జీవుని సాక్షాత్తు ఆనందంలోకి తీసుకెళ్లటం కోసం ఆ బిడిసులోకి, ఆ తీసులోకి, అమృత స్థితిలోకి తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అంటే మధ్యవర్తులతో సంబంధం లేకుండా నేను డైరెక్ట్గా ఆనంద స్థితిలోకి తీసుకెళ్ళడానికి, నీ హృదయంలోని స్థితిని నీకు అందింపజేయడానికి ప్రయత్నం చేసినవాడు బుద్ధుడు. పట్టుకుంటామని చెప్పి పడగొట్టాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ వల్ల నీకు జ్ఞానం వచ్చేది. శివుడు గొప్పవాడా, విష్ణువు గొప్పవాడా, విష్ణువు కంటే శివుడు గొప్పవాడా, అది ఇద్దరు దేవుళ్ళు ఉన్నారా? ఇద్దరు దేవుళ్ళు ఉంటే పోయి ఆడు గొప్పవాడు ఈడు గొప్పవాడు అనుకోవచ్చు. అవి ఉన్న ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు, ఉన్న దేవుడు ఒకరే. ఆయనే మనం శివుడు అంటున్నాం, ఆయనే మనం విష్ణువు అంటున్నాం, వానే నారాయణుడు అంటున్నాం. నారాయణుడు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక బ్రహ్మమే. చెప్పి మాటలు డైరెక్ట్గా ప్రాక్టికల్గా మీకు ఉపయోగపడాలి. శివుడి కంటే పోయి విష్ణువు గొప్పవాడు, విష్ణువు కంటే శివుడు గొప్పవాడు, మనకు కలిసి వచ్చేదేమో. రమణ మహర్షి గారి దగ్గరికి ఒక ఆయన పంచరత్నాలు రాసుకొచ్చాడు. నేను అర్థం ఏంటి, నువ్వు కుమారస్వామి అవుతారని, కుమారస్వామి అవుతారం, నువ్వు అంశ ఆ కుమారస్వామి యొక్క అంశ వల్ల ఈ భూమి మీద జన్మించావు, ఇటువంటి పద్యాలు రాసుకొచ్చారు. పద్యాలు రాసుకొస్తే ఆ పద్యాలు అనేది విన్నారు ఆయన, విని అన్నారు. రాసుకొచ్చిన వాడు ఏమన్నారు, నువ్వు చెప్పినట్టు నేను నిజంగా గొప్పవాడు అనుకో, నువ్వు నేను జ్ఞానిని చాలా గొప్పవాడని రాసుకొచ్చావు, నువ్వు ఇప్పుడు నువ్వు చెప్పింది నిజం అనుకున్నావు, నేను చాలా గొప్పవాడు అనుకో, నేను గొప్పవాడు అయితే నీకేం కలిసి వస్తున్నాయి, నువ్వు బాగుపడే విధానం నువ్వు చూసుకోవాలి. ఆ బుద్ధుడు చివరి టైం మీదే చెప్పాడు, డోంట్ వీక్ ఫర్ మీ, డోంట్ థింక్ ఫర్ మీ. అది చవిత్రమూర్తితో చెప్పాడు ఈ మాట. నా గురించి నువ్వు దుఃఖపడకు, నా గురించి నువ్వు బాధపడకు, నా గురించి నువ్వు విలపించకు, నా గురించి నువ్వు ఆలోచించకు. బుద్ధుడు ఎంత గొప్పవాడు అంత గొప్పవాడని అనుకోవడం నీకు వచ్చేది ఏం లేదు. బుద్ధుడు ఏ స్థితిని అయితే పొందాడో ఆ స్థితిని పొందటానికి ప్రయత్నం చేయి. ఆనంద్ అంత బాగుంది చూడు, ఆనంద్. బుద్ధుడు అంత గొప్పవాడు ఎంత గొప్పవాడు అంటే నీకు కలిసి వచ్చేది ఏమి, అది కాదు. బుద్ధుడు ఇంతరివాడు అంతరివాడు అని చెప్పడానికి కాదు నువ్వు చేయవలసింది. బుద్ధుడు ఏ స్థితిని అయితే పొందాడో ఆ స్థితిని పొందటానికి నువ్వు ప్రయత్నం చేయి, అది నువ్వు చేయవలసిన పని. బుద్ధుడు చదువుతామని అన్నాడు. బుద్ధుడితో చివరి రోజులు చివరి శ్వాస పోయినప్పుడు ఏమంటే, ఎంతవరకు ఈ సృష్టి ప్రారంభమైన తర్వాత ఈ పంచభూతాలు, ఈ పంచభూతాలు వచ్చాక సృష్టి అంటే ఏంటి? పంచభూతాలు, పంచభూతాలు లేకపోతే సృష్టి లేదు. ఈ సృష్టి ప్రారంభమైన తర్వాత నీలాంటి మహాత్ముడు ఈ భూమి మీదకి రాలేదు అన్నాడు. ఎవరండి? ఆనంద్ అన్నాడు. మనం అయితే ఏం చేస్తాము? సంతోషిస్తాం. మనం అయితే ఏం చేస్తాము? సంతోషిస్తాం. ఇప్పుడు బుద్ధుడు అంటాడు, ఈ భూమి పుట్టిన తర్వాత, ఈ సృష్టి ప్రారంభమైన తర్వాత ఎంతమంది అయితే మహాత్ములు ఇచ్చారో ఆ పూర్వపు మహాత్ముల చరిత్రను ఏమైనా చదివేవా అని అడిగాడు. నేను చదవలేదన్నాడు. ఆ చరిత్రలో చదవకుండా నేనే పెద్దవాడిని ఎలా చెప్పగలుగుతాను? ఆ పూర్వాంశం వచ్చిన మహాత్ములు, ఎంతమంది మహాత్ములు ఈ భూమి మీదకి వచ్చారో, ఎంతమంది మహాత్ములు వాళ్ళ జ్ఞానంతో, వాళ్ళ శాంతితో, వాళ్ళ ఆనందంతో ఈ భూమిని తడిపారో. మనం అసూయతో తడుపుతాం భూమిని అంతా, అజ్ఞానంతో తడుపుతాం మనం ఈ భూమిని అంతా. ఎంతమంది మహాత్ములు, ఎంతమంది యోగులు, ఎంతమంది జ్ఞానులు, ఎంతమంది ఋషులు, ఎంతమంది మహామనీషులు, ఎంతమంది వచ్చి ఈ భూమిని వాళ్ళ జ్ఞానంతో, వాళ్ళ శాంతితో, వాళ్ళ ఆనందంతో తడిపారో. వాళ్ళ చరిత్ర నీకేం తెలియదు, నీ చదవని నువ్వే చెబుతున్నావు. మరి వాళ్ళ గురించి ఏమీ తెలియకుండా పూర్వం ఆ పూర్వం వచ్చిన వాళ్ళు వృత్తాంతం నీకేమీ తెలియకుండా ఒక బుద్ధిరేగ పోవడం ఎలా నువ్వు చెప్పగలుగుతున్నావు? ఆనంద్ జ్యోతివాదం అంటే అది. అంటే బుద్ధుడు ఎంతటివాడు అంతటివాడు నువ్వు మోసుకెళ్ళకు. ఆ బుద్ధుడు ఏ స్థితిని అయితే పొందాడు, ఏ జ్ఞానాన్ని అయితే పొందాడు, ఏ నిర్వాణ స్థితిని అయితే పొందాడు, అది పొందటానికి నువ్వు సాధన చేసి, అది ప్రయత్నం చేసి, అది పొంది తరించు. బాహ్యంగా చేసే మీరు ప్రక్రియలు, నీ పూజలు, నీ జపాలు, నీ ధ్యానాలు, నీ విచారణలు, ఇవన్నీ కూడా ఆ మహాత్మ యొక్క మనం ముందు సరికాదు. వాళ్ళ చూపు అనుగ్రహం, వాళ్ళ మాట అనుగ్రహం, వాళ్ళ నడక అనుగ్రహం, వాళ్ళ చేత అనుగ్రహం, ప్రతిది అనుగ్రహం. ఇందుకే ప్రపంచానికి బాగు చేయాలని నాకు అనిపిస్తుంది, ప్రపంచానికి ఏది సేవ చేయాలని నాకు అనిపిస్తుంది, నన్ను ఏం చేయమంటారని అడిగాడు. ఈయన అన్నాడు, నువ్వు ఏం చేయొద్దు, ముందా నువ్వు పోగొట్టుకోరా బాబు అన్నాడు. ఈ మాటలు ఎంత అద్భుతంగా నచ్చు చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి. వండర్ఫుల్ టీచింగ్, బ్యూటిఫుల్ టీచింగ్, చార్మింగ్ టీచింగ్, నైస్ టీచింగ్, అన్పారలల్ టీచింగ్. మీరు ఏమంటాడంటే, ముందన్నాడు మీరు మాకేమైనా చేసి ఉన్నారు లేదా కౌరులతో బయటకు పంపేస్తారా అన్నాడు. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఇందుకు ప్రపంచాన్ని బాగు చేయాలన్నా నన్ను ఏం చేయమంటే, ఏంటంటే తర్వాత ప్రపంచాన్ని బాగు చేయద్దు కానీ ముందు ఆ నువ్వును పోగొట్టుకో. నువ్వును పోగొట్టుకుంటే ప్రపంచానికి నేను సహాయం చేయాలని అనుకోక్కర్లేదు, నీ ద్వారా ప్రపంచానికి సహాయం జరుగుతుంది. అంటే భగవాన్ అలా ఎందుకు చెబుతున్నారంటే, నిజంగా నేనున్నంత కాలం ప్రపంచానికి సహాయం చేయాలని నువ్వు చేయడు, ఆ నువ్వును పోగొట్టుకుంటే నీ ద్వారా నేను ప్రపంచానికి సహాయం చేయాలని నువ్వు అనుకోక్కర్లేదు. నీ ఉపాధి ద్వారా ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుంది, ఎంతో సహాయం జరుగుతుంది. దోషగతమైన నేనుతో నువ్వు ప్రపంచానికి ఏమి చేయలేవు. ఆ దోషగతమైన నేను నువ్వు పోగొట్టుకుంటే నీ ద్వారా జరిగింది ప్రపంచానికి బాగే, ప్రపంచానికి మంచి. నువ్వు ఎంతవరకు బాగుపడితే, నువ్వు ఎంతవరకు నీ చైతన్య స్థాయి పెరిగితే అంతవరకు నీ ద్వారా లోకానికి బాగవుతుంది. కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు, బాగుపడాలంటే భాగవతం చదవండి. మీరు బాగుపడాలంటే భాగవతం చదవండి అని చెప్తూ ఉంటారు. ఇంకే భాగవతంలో భక్తుల కథలు ఉన్నాయి. ఈ భక్తుల కథలు చదవటంలో మంచిదే. ఉంచేటంటే రమణ మహర్షి గారికి 16వ సంవత్సరంలో ఆత్మజ్ఞానం కలిగింది. ఆయనకి ఎలా కలిగిందంటే సాధన వల్ల కలగలేదు, కేవలం ఈశ్వరానుగ్రహం అని. పూర్వజన్మలో చేసి వచ్చాడు, పండిపోయింది కాయ, ఇప్పుడు రాలిపోయింది. మనం ఏది చేస్తే అదే మనకు ఎదురు వస్తుంది, మనం చెయ్యింది మనకు ఎదురు రాదు. ఆయన అడిగారు, అసలు మీకు ఈ భక్తిభావం ఎప్పుడు కలిగింది అని అడిగారు. నీకు 16వ సంవత్సరంలో ఆత్మజ్ఞానం కలిగింది, అసలు ఈ భక్తిభావం ఇంతకుముందు ఎప్పుడు కలిగింది? జ్ఞానం సరే సరే అనుకోండి, మీకు మరణానుభవం ద్వారా, మరణానుభవం ద్వారా మీరు మరణాన్ని జయించారు. కాస్త భక్తిభావం ఎప్పుడు కలిగిందంటే, ఆయన వాడు చెప్పారు, పురి పురాణం అని శివభక్తుల చరిత్ర చదివాను నేను. అవి ఎవరో తీసుకొచ్చి మా ఇంటికాడ ఇచ్చారు, నేను కొనలేదని. మా పినతండ్రి గారికి ఎవరో ప్రజెంటేషన్ కింద బుక్ ఇచ్చారు. వాళ్ళ పెనతండ్రి గారు లాయరు. పెరి ఆ పుస్తకం పేరు పెరిగే పురాణం. ఆ పుస్తకం నేను మొట్టమొదట మా పెనతండ్రి గారి టేబుల్ మీద ఉన్నప్పుడు ఆ పుస్తకం ఒకసారి చదివాను యాదాలాపంగా. నాకు భక్తి ఉంది చదవలేదని, యాదాలాపంగా చదివాను పుస్తకం అంతా చదివాను, ఆ శివభక్తుల చరిత్రలన్నీ చదివాను. చదివిన తర్వాత నాకు అనిపించింది, ఎంతమంది 60 మంది సుమారు 60 మంది శివభక్తుల చరిత్రలు ఉంటాయి అందులో. ఏవి? ఆ పెరిగి పురాణంలో 60 మంది భక్తులు చరిత్రలు చదివి ఇప్పుడు పూర్తి చేశాను నేను. ఈ 60 మంది భక్తుల్లో కనీసం ఒక్కడగానే నేను అవ్వగలనా అనుకున్నానన్నారు. అంతకంటే పెద్దవాడైపోయాడు. మొట్టమొదటి నాకు మరణానుభవం రాకముందు, మరణానుభవం రాకముందు ఒకసారి ఆ పుస్తకం చదివాను. పుస్తకం చదివి పరంపు వచ్చింది. 60 మంది చరిత్రలు చదివాను, 60 మంది చరిత్రలో కనీసం ఒక్కడగానే నేను అవ్వగలను అనిపించింది నాకు. ఆ అతను భక్తి భావన ఉదయించుకుంటాడు. ఇతరులు మంచి మాటలు విన్నప్పుడు కానీ, మంచి గ్రంథం చదివినప్పుడు కానీ, మంచి గ్రంథం ఎలా చెప్పగలంటే అతను బట్టి దాని ముస్తాబును బట్టి చెప్పలేము. అతను బట్టి ముస్తాబును ఏదైనా పుస్తకం ఎలా అంటే, మీరు ఏదైనా పుస్తకం చదివారనుకోండి ఇంటికాడ అనుకోండి, ఆ పుస్తకం పూర్తి చేసేటప్పటికీ మీకు వివేకం కలగాలి, జ్ఞానం కలగాలి, ఆనందం కలగాలి. అది మంచి పుస్తకం అంటే, మీ పుస్తకం ఒక 100 పేజీల పుస్తకం చదివారనుకోండి మీరు, అది ముడిచేసి మీ టేబుల్ మీద పెట్టేశారనుకోండి, ఆ 100 పేజీలు పూర్తయ్యేటప్పటికి మీకు వివేకం కలగాలి, ఓహో ఈ పుస్తకం చదివి నేను మంచి విషయాలు మనం నేర్చుకున్నాం అని ఎన్నో విషయాలు మీకు నేర్చుకున్నట్టు అందరూ కలిగినారు. అబ్బో ఎంతో సంగీతమైనట్టుంది ఈ పుస్తకం అని అనిపించాలి మీకు. అంతేకాదు పుస్తకాన్ని ముడిచేసేటప్పుడు ఆనందంతో మీరు నిండిపోవాలి, ఆనందంతో మీరు తడవాలి, శాంతితోటి మీరు స్నానం చేసేటప్పుడు ఎలా అయితే నీటితో తడుస్తున్నారు, ఆ పుస్తకం మూసేటప్పటికి మీరు ఆనందంతో శాంతితో తడవాలి, జ్ఞానంతో తడవాలి. అది మంచి పుస్తకం. అలాగే ధ్యానం ఎందుకు చేస్తున్నాను, ఎలా గంట చేశానంటే గంటన్నర చేశాను, 2 గంటలు చేశాను, 4:30 మొదలు 5:30 వరకు చేశాను. ఎవరిని ధ్యానం చేస్తున్నారు అంటే కాలం ఎప్పుడైపోతానని మీరు చూసుకున్నారు ధ్యానమా? ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క మాట విని మీరు డిస్పర్స్ అయిపోండి. మీరు కూర్చోవడం అరగంట కూర్చున్నారనుకునే ధ్యానంలో 1 నిమిషం మీకు ధ్యానం కుదిరితే చాలు, మీరు తరించిపోతారు. 30 నిమిషాలు మీరు కూర్చుంటే ధ్యానంలో 1 నిమిషం కనుక మీ మనసు ధ్యాన స్థితి కుదిరితే మీరు తరించిపోయినట్టే లెక్క. 30 నిమిషాలు 1 నిమిషం మీరు కూర్చుంటే మీరు తరించినట్టే లెక్క. లాంఛనం కోసం చేయొద్ది మీరు. భగవచే